ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం సంవత్సరానికి ఒకసారి చింతపురి గ్రామం వస్తున్నాం. ఇక్కడ షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించారు, అమ్మవారి ఆలయం నిర్మించారు, ఈ ధ్యాన మందిరం కట్టారు. సరసంగా షిరిడి సాయిబాబా భక్తులు ఎక్కడ ఉన్నా అన్నదానం చేస్తారు. అందుకే ప్రతి లక్షివారం కూడా లక్షివారాన్ని బృహస్పతి వారం అంటారు, లక్షివారాన్ని గురువారం అంటారు. బృహస్పతి గురు మనకి దేవతల గురు బృహస్పతి. బుద్ధికి బృహస్పతి, ఎవరైనా తెలివిగల వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు బుద్ధికి బృహస్పతి లాంటి వాళ్ళు అంటారు. అంటే చాలా తెలివిగల వాళ్ళు అని చెప్పటం. ఆ బృహస్పతి మన గురువు, దేవతల గురువు బృహస్పతి. అయితే కొంతమంది లక్ష్మీవారాన్ని బృహస్పతి వారం కూడా చెప్తారు. షిరిడి బాబాకి చాలా ప్రీతికరమైన రోజు గురువారం. బాబా గారి భక్తులు ఎక్కడున్నా గురువారం రోజున ఎంతోమందికి దేవాలయం, ఆ దేవాలయ ప్రాంగణంలోనూ ఎక్కడో చోట 10 మందికి అన్నదానం చేస్తారు. అన్నదాన నిమిత్తం ఈ ప్రవచనాల నిమిత్తం ధ్యానం చేసుకోవడానికన్నా అనుకూలంగా చింతపురి గ్రామస్తులు ఒకరు ఈ ధ్యాన మందిరం నిర్మించారు. డబ్బు సంపాదించడం కంటే సద్వినియోగం చేయటం చాలా కష్టమని చెప్తారు. అన్నం తినటం కంటే జీర్ణం అవటం చాలా కష్టమని చెప్తారు. ఇలా వినాయక చవితి, ఈరోజు వినాయక చవితి నాకు తెలియదు. అంటే గతంలో ఇక్కడ మీటింగ్ పెడితే ఆ రోజున పంచాయతీ ఎలక్షన్ వచ్చింది. ఏదో రోజున పెట్టాలని 27 పెట్టాం. 27 వినాయక చవితి అని క్యాలెండర్ చూస్తేనే కానీ నాకు అర్థం అయ్యేది. పోనీ దైవికంగా మంచి రోజున పెట్టాం. వినాయకుడికి వినాయక చవితి, మన భారతీయులు ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తారు, విష్ణువుని ఆరాధిస్తారు. హిందువులు ఎక్కువగా శివుణ్ణి ఆరాధిస్తారు, విష్ణువుని, ఇద్దరిని విష్ణువుని ఆరాధిస్తారు, శివుణ్ణి ఆరాధిస్తారు హిందువులు. శివుడు విష్ణువు తర్వాత ఎక్కువ ఆరాధించే దేవుడు ఎవరంటే గణపతి. వినాయక చవితి వినాయక చవితి అంటే వినాయకుడి పుట్టినరోజు. వినాయక చవితి వినాయక చవితి అంటే ఏంటంటే కృష్ణాష్టమి అంటే కృష్ణుడు శరీరం ధరించిన రోజు, శ్రీరామనామం అంటే శ్రీరాముడు శరీరం ధరించిన రోజు, వినాయకుడు శరీరం ధరించిన రోజు అది విఘ్నేశ్వరుడు, అది వినాయక చవితి అంటారు. చాలా నిరాడంబరమైన దేవుడు గణపతికి. చాలా ఏమి ఆడంబరం ఉండదు, నిరాడంబరమైన దేవుడు. చెరువు గట్ల మీద అక్కడ ఉంటూ ఉంటాడు. పెద్ద ఖర్చు పెట్టి అక్కడ గణపతిని పూజించాలంటే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. గరిక పూజ, గరిక గరికి అయిన తర్వాత మామూలు పుష్పాలతో పూజ చేయొచ్చు. వినాయకుడికి 4 అంకె అంటే బాగా ఇష్టం. 4 అంకె 1, 2, 3, 4, 5 అది అంకెలు ఉన్నాయి కదా. వినాయకుడికి 4 అంకె అంటే బాగా ఇష్టం. ఇది భాద్రపద మాసం, భద్రంగా ఉండే మాసం భాద్రపద మాసం. ఇది భాద్రపద మాసం అంటే పౌర్ణానికి రాబోయేది పౌర్ణం. పౌర్ణానికి వచ్చే ముందు చవితిని వినాయక చవితి అని పిలుస్తారు. వినాయక చవితి అంటే వినాయకుడు జన్మించినటువంటి చాలా నిరాడంబరమైనటువంటి దేవుడు అని తలకై ముందు మానవ శరీరం తలకయమయ్యాను. వినాయకుడి గురించి చెప్తుంటారు, పెద్ద చేటల్లా ఉంటాయి చెవులు. వినాయకుడి చెవులు చేటలు ఎంత ఉంటాయి అంటే ఎక్కువ బాగా శ్రవణం చేయము నా చెవులు. ఆత్మజ్ఞానం గురించి మోక్షం ఎలా పొందాలో శాస్త్రం గురించి శ్రవణం చేయండి, బాగా శ్రవణం చేయండి. గణానాం త్వా గణపతిం, ఇది వేదంలో చెప్తుంది. గణానాం త్వా గణపతిం అంటే గణాల్లో గణపతిని, గణాల్లో ఉన్న గణపతి భగవంతుడని వేదం చెప్తుంది. చాలా పురాణాల్లో గణపతి గురించి చెప్పారు. గణానాం త్వా గణపతిం అంటే గణాల్లో గణపతి. తర్వాత కొంతమంది లక్ష్మీ గణపతి గుళ్ళని కట్టారు, పాలకులు కూడా నిర్మించారు. మన పాలకులు మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ ఏరియాలో లక్ష్మీ గణపతి గుడి అని కట్టారు. లక్ష్మీ గణపతి గుడి అంటే ఐశ్వర్య గణాలకి, ఐశ్వర్య గణాలకి అధిపతి గణపతి అని చెప్పి లక్ష్మీ గణపతి దేవాలయాలు కూడా కడతారు. సిద్ధ గణపతి అని, లక్ష్మీ గణపతి అని గణపతి పేరు మీద చాలా దేవాలయాలు కట్టి పూజిస్తూ ఉంటారు. కొంతమంది చెరువు గట్ల మీద, ఆ చెరువు దగ్గర గణపతి బొమ్మ పెట్టుకుని పూజిస్తూ ఉంటారు గణపతి. చాలా ఐదారు పురాణాల్లో గణపతి గురించి విశేషంగా చెప్పబడింది. మనం బాగా సబ్జెక్టు ఈ ఆత్మజ్ఞానం గురించి మోక్షం ఎలా పొందాలనే మంచి విషయాలని, అంటే ఆ పెద్ద చెవులు గుర్తి మనం మంచి విషయాలు వినాలని. గణపతికి చెవులు పెద్దయి, నోరు చిన్నది, అంటే ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి. గణపతి నోరు చిన్నది, చెవులు పెద్దది. మంచి అదేంటంటే ఆయన అది గుర్తి ఏంటంటే మనకి బాగా తెలివైన జంతువుల్లో ఏనుగు ఒకటి, బాగా తెలివైన జంతువుల్లో ఏనుగు ఒకటి. ఆ ఏనుగు తల గణపతికి ఏనుగు తల. గణపతి సర్వసాధారణంగా చదువు బాగా రావాలంటే ఇద్దరు దేవతలను ఆరాధిస్తారు. సరైన చదువు బాగా రావాలని మనం అనుకుంటే ఇద్దరు దేవతలను మన హిందువులు ఆరాధిస్తారు. ఒకటి గణపతి, రెండు సరస్వతి. ఒకటి గణపతి, రెండు సరస్వతి. ఈ ఇద్దరు దేవతలను చదువుకుని విద్యార్థులు ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. అంటే గణపతి మహాభారతం రాసిన వాడు గణపతి, గణాలకు అధిపతి గణపతి. గణాలంటే అక్షరాలకు అది, అక్షర దేవత, అక్షరాలకు అధిపతి గణపతి. ఈ గణపతి వ్యాసుడు భారతం రాశాడు, చెప్పాడు, డిక్టేట్ చేశాడు. వ్యాసుడు రాయలేదు భారతం, నోడితో చెప్పాడు. రాసిన వాడు గణపతి, లేఖరి అది చెప్పుకుంటూ పోయాడు. ఎవరు చెప్పుకుంటూ పోయాడు? ఎవరు? వ్యాసుడు చెప్పాడు, చెప్పుకుంటూ వెళ్ళాడు. చెప్పుకుంటూ వెళ్తే రాసిన వాడికి గణపతి. లేఖరు ఎవడు దొరుకుతాడు మనకంటే? గణపతి దొరికాడు, గణపతి చేత రాయించాడు. సరస్వతి స్వరూపుడు గణపతి, సరస్వతి స్వరూపుడు ఆయన చేత రాయించాడు, డిక్టేట్ చేశాడంటే వ్యాసుడు మహాభారతాన్ని రాసిన వాడు గను. అదే వ్యాసుడు చెప్పాడు, ప్రపంచంలో లేనిది ఎక్కడైనా మహాభారతంలో ఉంది, కానీ మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో 300 కోట్ల మంది జనం ఉన్నారు. 300 కోట్లకి ఎటువంటి మనస్తత్వాలు ఉన్నా అన్ని మనస్తత్వాల గురించి భారతంలో చెప్పాడు. ప్రపంచంలో 300 కోట్ల మంది జనం అంటే 300, ఇప్పుడు మన ఇక్కడ 10 మంది ఉన్నాం, 10 మంది మనస్సులు ఒక రకంగా ఉండవు. 300 కోట్ల మంది మనస్సులు ఎలా ఉంటాయి అని భారతంలో చెప్పాడు. అంటే వ్యాసుడు కూడా నారాయణ స్వరూపుడు. అయితే భారతం రాసి 100,000 శ్లోకాలు భారతం ఆయన రాసి ఏమన్నాడంటే, భారతంలో లేనిది ప్రపంచం లేనిది భారతంలో ఉండొచ్చు, కానీ భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదా. అయితే భారతం చదివిన వాళ్ళ కష్టకాలు తెలుస్తాయి, మానవ మనస్తత్వాలు తెలుస్తాయి, వివేకం తెలుస్తుంది అని తెలుస్తాయి. అది రాసిన వాడే గణపతి. గణపతికి 2 శక్తులు ఉన్నాయని చెప్తారు. మామూలుగా గణపతికి 1 సిద్ధి 2 బుద్ధి, 1 సిద్ధి 2 బుద్ధి. సరే పెళ్ళిళ్ళలో కానీ శుభకార్యాల్లో కానీ ఏ పని చేసినా ముందు గణపతి పూజ చేస్తారు. శంకుస్థాపన కానీ గృహప్రవేశాలకు కానీ మొదట పూజలు అందుకునే దేవుడు గణపతి. మీరు ఎక్కడైనా పెళ్లి దగ్గర కూర్చోండి, ఎక్కడైనా సరే గృహప్రవేశాల దగ్గర కానీ మొట్టమొదటి పూజ గణపతికే చేస్తారు. ఆయన పేరు విఘ్నేశ్వరుడు. విఘ్నాలు రాకుండా చూసే ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు. అంటే గణపతికే ముందు పూజ చేస్తారు. ఆయనకు రెండు శక్తులు ఉన్నాయని చెప్తారు. ఒకటి శక్తి, ఒకటి సిద్ధి, రెండు బుద్ధి. సిద్ధి బుద్ధి, ఆ సిద్ధి బుద్ధి గణపతి భార్యలు కాదు, ఆయనకున్న శక్తిని భార్య అంటారు, భార్యలు కాదు గణపతికి. వీరికి శక్తి అనమాట అది. సిద్ధి బుద్ధి ఏంటది? సిద్ధి అంటే మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు గణపతిని ఆరాధించి అది పని ప్రారంభిస్తే కార్యసిద్ధి కలుగుతున్నాను. బుద్ధి అంటే గణపతిని ఆరాధించే వాడికి ఆత్మజ్ఞానం కలుగుతున్నాను. ఆత్మజ్ఞానం కలిగి బుద్ధిని ప్రసాదిస్తాడు. సిద్ధి బుద్ధి గణపతికున్న శక్తులు ఏంటంటే సిద్ధి బుద్ధి. సిద్ధి అంటే కార్యసిద్ధి అవుతుంది. బుద్ధి అంటే ఏంటి? ఆత్మజ్ఞానం కలిగి బుద్ధిని ప్రసాదించేవాడు గణపతి. ప్రపంచంలో ప్రతి మనిషి మూడు అవస్థల్లో ఉంటాడు. మనందరికీ జాగ్రత్త అవస్థ తెలుసు, నిద్రావస్థ తెలుసు, స్వప్నావస్థ తెలుసు. ఎన్ని అవస్థలు తెలుసు మనకు? రోజు మనం ఇప్పుడు మేల్కొన్నాం జాగ్రత్త అవస్థ, ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోతాం, మళ్ళీ స్వప్నాలు వస్తూ ఉంటాయి. ఈ మూడు అవస్థలే మనకు తెలుసు. ప్రపంచంలో జీవుడికి ఈ మూడు అవస్థలు తెలుసు. నాలుగో అవస్థ ఒకటి ఉంది, నాలుగో అవస్థ ఉంది. అంటే మూడు అవస్థలకి సాక్షిగా ఉంది, మూడాటికి అతీతంగా ఉంది, అది పరమాత్మ చైతన్యం. ఈ మూడాటిలోనూ ఉంది, మూడాటికి అతీతంగా ఉంది. దాన్ని ఏమంటారు? నాలుగో అవస్థ. ఆ నాలుగు అంటే గణపతి. మనకి మూడవస్థలు తెలుసు, కానీ మూడవస్థలకి ఆధారంగా ఉండి మూడవస్థలకి అతీతంగా ఉన్న అది చైతన్యం. ఆ చైతన్యం పరమాత్మ మనకు తెలియదు. ఆ పరమాత్మ స్వరూపుడే ఆత్మ, ఓంకార స్వరూపుడు. ఓంకార స్వరూపుడు ఆత్మస్వరూపుడు, వాడే బ్రహ్మం, వాడే గణపతి. మీకు అర్థమవుతుంది? ఆ నాలుగవస్థ మనకు తెలియదు. మూడవస్థలకి మూడవస్థల్లోనుంది, మూడవస్థలకి అతీతంగా కూడా ఉండదు. దాన్ని ఏమంటారు? తురియం అంటారు. దాని తురియం అదే నాలుగవ అవస్థ. అదేమవస్థ? ఆ నాలుగవ అవస్థ గణపతి. ఆ నాలుగు అంకె అంటేనే ఆయనకి బాగా ఇష్టం గణపతికి. ఆ నాలుగవ అవస్థ గణపతి. తర్వాత గణపతిని మనం ఏదైనా గణపతి ఆలయానికి కానీ ఏ దేవతల ఆలయానికి వెళ్ళినా మనం పూజించవలసింది ఏంటంటే మన బుద్ధిలోని దోషాలను తొలగించబడ లోపల భగవంతుడు వ్యామరామాచ్యుడు అన్నాడు. ఒక గొల్లవాడు గొర్రెపిల్లని సంకలో పెట్టుకుని తన గొర్రెపిల్ల పోయిందని వెదకటం మొదలుపెట్టాడు. సంకలో పెట్టుకుని గొర్రెపిల్ల తన సంకలోనే ఉంది, కానీ తన సంకలో ఉందన్న సంగతి గొర్రెపిల్ల అది మర్చిపోయి ఊరంతా అది నా గొర్రెపిల్ల ఎక్కడ ఉందని వెదకటం మొదలుపెట్టాడు. కొంతమంది కళ్ళజోడు కళ్ళకు పెట్టుకుని కళ్ళజోడు వెతికేవాళ్ళు ఉన్నారు. కళ్ళజోడు కళ్ళకి పెట్టుకుని కళ్ళజోడు కనపడతాడంటే వెతికేవాళ్ళు ఉన్నారు. అలా గొల్లవాడు ఏం చేసేటట్లు గొర్రెపిల్లని సంకలో పెట్టుకుని నాకు గొర్రెపిల్లు కనిపించరాదు నా గొర్రెపిల్ల. అలాగే మన హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని, హృదయంలో చైతన్యాన్ని పెట్టుకుని బజార్లు అంతా తిరుగుతున్నాం జ్ఞానం కోసం. మన హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని చైతన్యాన్ని పెట్టుకుని బజార్లు అంతా తిరుగుతున్నాం. అదే ఆ గొల్లవాడి ఆ గొర్రెపిల్లని సంకలో పెట్టుకుని దేశం అంతా ఆత్మజ్ఞానం కోసం ఆ గొర్రెపిల్ల కోసం తిరిగితే ఎలా ఉంటుందో. మన హృదయంలో వెతుక్కోవటం మానేసి, అంటే మన హృదయంలో వస్తూ ఉంది కానీ మనలో దోషాలను తొలగించుకోవాలి. మనకున్న బలం ఏంటి? మనకున్న బలహీన, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అంటారు. సరే పరీక్షలకు వెళ్ళి పిల్లలు కూడా టీచర్ ఏం చేస్తారంటే, కొంతమంది ఫిజిక్స్ బాగా వస్తుంది కెమిస్ట్రీ బాగా రాదు, కొంతమందికి కెమిస్ట్రీ బాగా వస్తుంది ఫిజిక్స్ రాదు. అప్పుడు ఆ కుర్రోడికి ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది ఎక్కడ వీక్నెస్ ఉంది స్టూడెంట్ చూసుకుంటాడు. అది స్ట్రెంగ్త్ను చూడు సరే సరే వీక్నెస్ను చూడే, వీక్నెస్ను పోగొట్టడానికి తొలగిస్తాడు, వీక్నెస్ను పోగొట్టడానికి తొలగిస్తాడు. మీకు అర్థమవుతుంది? అంచేది మనకు కూడా ఏం చేయాలంటే మనకున్న బలహీనతలు ఏంటి, మనకున్న బలాలు ఏంటి, బలం చూసుకోవాలి, బలహీనత చూసుకోవాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ గణపతి ఆలయానికి కానీ మనం వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న బలహీనతను తొలగించి మనం ఈశ్వరుని ప్రార్థించాలి. దాన్నే భక్తి అంటారు, దాన్నే ఉపాసన అంటారు. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, మీరు భక్తి కోసం ప్రయత్నం చేసినా సరళ హృదయం లేని వాడికి భక్తి వస్తుందా అన్నారు. మీరు ప్రయత్నం చేయొచ్చు భక్తి కోసం జ్ఞానం కోసం రాదని చెప్పాడు. సరళ హృదయం లేని వాడికి జ్ఞానం వస్తుందా, భక్తి వస్తుందా, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందా? అదికే ఇప్పుడు ఊడుపు చేయలు ఊడుస్తున్నారు, చేలు ఊడుస్తున్నారు కదన్నప్పుడు ఊడుస్తున్నారు, దమ్ము చేసి ఊడుస్తున్నారు. ఈ సిమెంట్ మీద ఊడిస్తే బతుకుతుందండి. ఏమండి సరళ హృదయం లేని వాడికి, సరళ హృదయం లేని వాడికి ఆత్మజ్ఞానం చెబితే ఈ సిమెంట్ మీద ఊడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఈ సిమెంట్ మీద ఊడికి మొదలుపెట్టి ఎంత పండుతుందని కనిపెట్టుకోవడం ఎలా ఉంటుందో, సరళ హృదయం లేని వాళ్ళకి ఆత్మజ్ఞానం గురించి చెప్పినా చెబితే చెప్పొచ్చు ఫలించదని చెప్పాడు. ఏమండి మీరు అలాగే చెప్తూ ఉంటారు, మాకు ప్రపంచ మోహం ఎక్కువగా ఉందని వాడు కొంతమంది భక్తులు రామకృష్ణుడి దగ్గర ఐ విల్ లీట్ అప్ యువర్ అటాచ్మెంట్ టు ది వాటర్. నేను నీకు ప్రపంచం మీద ఉన్న వ్యామోహాన్ని తినేస్తానని వాడు భక్తులు ఐ విల్ వీటప్ యువర్ అటాచ్మెంట్ టు ది వాటర్. నీకు ప్రపంచం మీద మోహం ఉందంటున్నారు కదా, నీకు ప్రపంచం మీద ఉన్న మోహాన్ని నేను తినేసి బాధ్యత నాది. ఆ ఈటప్ ఎవరి అటాచ్మెంట్ ఉంది వాడు వాడు గురువు. ఈటప్ ఎవరి అటాచ్మెంట్ ఉంది వాడు. మీకు ప్రపంచం మీద వ్యామోహానాన్ని తినే అన్నం తినట్టు నేను తినేసి బాధ్యత నాది, వాడి గురువు అంటే వాడు. అంటే భక్తి ఉపాసన అవసరం, అంటే సరళ హృదయం మామూలుగా రాదు. సరళ హృదయం సహృదయం రావటం కూడా డబ్బు విద్య సంపాదించడం కంటే గౌరవాలు సంపాదించడం కంటే సరళ హృదయం సంపాదించడం కష్టం. అది దిగితేనే కానీ లోతు తెలియదు అంటారు చూడండి. ఆ సహృదయం సరళ హృదయం సంపాదించడం చాలా కష్టం. సరళ హృదయం లేని వాళ్ళకి ఆత్మజ్ఞానం అని కోసేసిన రాదన్నారు రామకృష్ణుడు. సరళ హృదయం లేని వాడికి జ్ఞానం గురించి చెప్తే సిమ్మెత్తి మీద ఊడిచినట్టు ఉంటుందని, సరళ హృదయం వాడికి జ్ఞానం చెప్తే చేను దమ్ము చేశాక ఊడ్చినట్టు ఉంటుందని. అయితే భగవద్గీత 3 శతకాలు చేశాడు కృష్ణుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, నారాయణుడు. భగవద్గీతని మొత్తం 18 అధ్యాయాలు. 18 అధ్యాయాల్లో మొదట 6 అధ్యాయాలు కర్మయోగం, చివరి 2 అధ్యాయాలు ఉపాసన అంటే భక్తి. మొదట 6 అధ్యాయాల్లో కర్మ గురించి చెప్పాడు, తర్వాత 2 అధ్యాయాల్లో భక్తి గురించి చెప్పాడు, తర్వాత 6 అధ్యాయాల్లో జ్ఞానం గురించి చెప్పాడు. ముందే జ్ఞానం గురించి చెప్పలేదు, ముందు కర్మయోగం గురించి చెప్పాడు, తర్వాత భక్తి యోగం గురించి చెప్పాడు, తర్వాత జ్ఞానయోగం గురించి చెప్పాడు. అంటే ఎంతో కొంత మీరు సత్కర్మ చేసి నిష్కామ కర్మ చేసి ఆ సరళ హృదయాన్ని సంపాదించండి. రెండో అధ్యాయం భక్తి యోగం గురించి చెప్పాడు పరమేశ్వరుడు. ఆ భక్తి యోగంలో ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి, పవిత్రత ఎలా పెంచుకోవాలి, ప్రవీణత ఎలా పెంచుకోవాలి, ఉపాసన ఎలా పెంచుకోవాలి, అది 2 మిగతా 6 అధ్యాయాల్లో అది చెప్పాడు. అంటే ఉపాసన అంటే భక్తి, ఏకాగ్రత, పవిత్రత, బుద్ధి సూక్ష్మత ఎలా పెంచుకోవాలి అని చెప్పాడు. ఆ గుణాతీత స్థితి, మంచి గుణాలు సంపాదించుకుని నేను మంచివాడిని అనుకో గుణాతీత స్థితికి వెళ్ళాలి. సగుణంలోంచి నిర్గుణంలోకి వెళ్ళాలి, సాకారంలోంచి నిరాకారంలోకి వెళ్ళాలి. ఇప్పుడు గణపతి బొమ్మలు మట్టితోడు చేస్తారు, ఈవేళ ఏం చేస్తారు, మట్టితోడు చేస్తారు. మామూలు మట్టితోడు చేస్తారు, రంగులు ఒట్టి మట్టే, బంకమట్టితోడు గణపతిని చేస్తారు. ఆ గణపతిని పూజిస్తారు, ఈవేళ పూజిన తర్వాత చెడులోనే ఎక్కడో కాళ్ళలోనే కలిపేస్తారు. మీకు అర్థమవుతుంది, కాళ్ళ కలిపేసేప్పుడు ఇది సాకారం ఏమవుతుంది, నిరాకారం అయిపోతుంది. సాకారం ఏమవుతుంది, నిరాకారం అయిపోతుంది. అలాగే సాకారం మంచిదే, సాకారాన్ని పునాదిగా తీసుకుని నిరాకారంలోకి వెళ్ళాలి. సగుణ గుణాలు మంచియే, కానీ గుణాలను పట్టుకుని నిర్గుణ స్థితిలోకి వెళ్ళాలి. గుణాలు లేని స్థితికి, గుణాతీత స్థితికి వెళ్ళాలి. గణపతి సాకారం నిరాకారం, సగుణం నిర్గుణం, వాడే గణపతి. అది చాలామంది నన్ను హైదరాబాద్లో కూడా కొంతమంది అడిగారు, హుస్సేన్ సాగర్లో కలిపేటి ఉంటాను. దాని ఉద్దేశం ఏంటంటే గణపతి మనం మట్టితోడు చేస్తాం, మట్టితోడు చేసాక దాన్ని పూజ చేస్తాం. అంటే సగుణంలోంచి నిర్గుణంలోకి, సాకారంలోంచి నిరాకారంలోకి, అంటే ఎప్పుడైతే నీటిలో కల్పిస్తామో అంతలో వ్యాపిస్తాడు ఎవడు మన దేవుడు. అంటే నిరాకార స్థితి. అంటే మనం అందరం ఇది మట్టితో తయారు చేస్తారు. దేని దేనితో తయారు చేస్తారు? ఇది మట్టితో తయారు చేస్తారు. ఈ మట్టి ఏదో రోజున మట్టిలో కలిసిపోతుంది, ఈ మట్టి మట్టిలో కలిసిపోతుంది. కానీ మనం కలం. మనం మన మన హృదయంలో ఉన్న సహజమైన స్థితి మనం తెలుసుకుంటే మరి మట్టిలో కలం. శరీరం మట్టిలో కలిసిపోయి ఇది ఒక మట్టి ముద్ద, ఇది పేడ ముద్దలాగా ఇది ఒక మట్టి ముద్ద. ఈ మట్టి ముద్ద మట్టిలో కలిసిపోయినప్పుడు మనం పోతామనుకుంటాం. పాము ఏం చేద్దామంటే మనం పోయే వస్తువు కాదు, ఎప్పుడు ఉండే వస్తువు. అది గ్రహించడమే ఆత్మజ్ఞానం. ఇది మట్టి. తైత్తిరీయ ఉపనిషత్తులో ఒక మాట చెప్పాడు. తైత్తిరీయ ఉపనిషత్తు శంకరాచార్య వారికి బాగా ఇష్టం. మన శరీరం అన్నం తింటే ఎలా తయారయ్యింది? మన శరీరం మనం చిన్నప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నాం? ఎంతమంది పిల్లలు ఉన్నాం? ఎవడో పెద్దోళ్ళు చూశారు కానీ అది ఏకొక్క పిల్లలు మనల్ని పట్టిపోను. ఎంతమంది పిల్లలు చిన్నప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అనిపి ఎలాగయ్యాం పెద్దవాళ్ళం అన్నం తింటయ్యాం ఎలాగయ్యాం పెద్దవాళ్ళం అన్నం తింటయ్యాం. ప్రాణం, ఈ ప్రాణం తిరిగితే అంటే శరీరం ఉంటుంది లేకపోతే ఉండదు. ప్రాణం తిరుగుతాం, ప్రాణం ఉంటేనే శరీరం ఉంటుంది, లేదా శరీరం నిలబడదు. అది ప్రాణం అది కోసం. ఈ కోశాలు తైత్ర ఉపనిషత్తులు చెప్తాడు. తర్వాత మనోమయ కోసం, మన సంకల్పాకలు, సంకల్పాలు, వికల్పాలు, ఆలోచనలు, తలంపులు, ఇష్టాలు, అయిష్టాలు, రాగాలు, ద్వేషాలు, ఈ పెంటంతా మనస్సులో ఉంటుంది. తర్వాత పునర్జన్మ కారణాలు మనస్సులో ఉంటాయి, పూర్వజన్మ కారణాలు మనస్సులో ఉంటాయి. పూర్వజన్మలో మనం మోసుకొస్తున్నటువంటి సంస్కారాలు మనస్సులో ఉంటాయి, రాబోయే జన్మకి తగినటువంటి వాసనలన్నీ మనస్సులో ఉంటాయి. ఎంత గంట ఎక్కడ ఉంటుందంటే మనస్సులో ఉంటాయి. అంటే అమనస్క స్థితి పొందే వరకు ఎవరికీ ఆత్మజ్ఞానం కలగదు. ఈ తర్వాత విజ్ఞానమయ కోశం, అంటే ఈ కోశాలన్నీ దాటితేనే కానీ మనకు ఆత్మజ్ఞానం రాదు. ఈ గడపలు దాటి వెళ్తేనే కానీ గర్భగుళ్ళకి వెళ్ళారు. రోడ్డు మేము చూస్తే గడపగుళ్ళకి వెళ్ళినట్టు కాదు కదా, గడపలు దాటి దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా. ఈ గడపలు దాటితేనే వెళ్ళగలం. తర్వాత ఏమిటి? తర్వాత ఇంకోటి విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే మన బుద్ధి, తెలివితేటలు. కొంతమందికి తెలివితేటలు మీరు చాలా తెలియనారంటే, కొంతమందికి తెలివితేటలు ఉంటుంది కానీ తెలివితేటలు వాళ్ళు కాదు, భగవంతుడికి ఇస్తే వచ్చింది. కానీ ఆ తెలివితేటలతో వాళ్ళు భగవంతుడితో తాదాత్మ్యం ఉండదు, చైతన్యంతో తాదాత్మ్యం ఉండదు, పరమాత్మడితో తాదాత్మ్యం ఉంటుంది. కొంతమంది శరీరంతో ఎలా తాదాత్మ్యం పొందుతారో, కొంతమంది వాళ్ళు తెలివితేటలతో తాదాత్మ్యం పొంది నిజంగా ఉంటే వాళ్ళకి తెలివితేటలు మేము తెలియని వాళ్ళం, బుద్ధిమంతులు అనుకుంటూ ఉంటారు. ఆ తెలివి కూడా చైతన్యం కాదు, తెలివి కూడా ఆత్మ కాదు. మనం మనసుతో నేర్చుకుని అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, మెడిసిన్ మనకు మందులు ఇస్తారు. మనకి ఏదైనా రోగం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మందులు రాయిస్తారు. ఆ డాక్టర్ గారు 4 రోజులు 4 సంవత్సరాలు ప్రాక్టీస్ మానేశారు అనుకోండి, మందుల పేర్లన్నీ మర్చిపోతారు. ఏం మనసుతో నేర్చుకుంది మళ్ళీ మరిపి వచ్చేస్తుంది. శరీరం ఎలా వస్తే అలా వెళ్ళిపోతుంది, మనసుతో నేర్చుకునేవి కూడా అలా పోతాయి, ఉండవయ్యి. ఆ మన తెలివితేటలు బుద్ధిమయ కోశం. ఏంటది బుద్ధిమయ కోశం? ఆ బుద్ధిమయ కోశం అంటే ఆ విజ్ఞానమయ కోశం అంటారు. తెలివి ఎక్కడ ఉంటుంది? బుద్ధిలో ఉన్న వివేకం. ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది చేయదగింది, ఇది చేయకూడదు, ఇది విధి, ఇది నిషేధం, ఇది చేస్తే దీని పరిణామం ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఇది పరిణామం ఉంటుంది, ఈ పని చేస్తే మన ప్రకృతికి దూరం అయిపోతాం, అంటే మన స్వరూపానికి దూరం అయిపోతాం అని ఆ విచక్షణ, విభజన, ఆ వివేకం, అది మనం ఏది స్వీకరించాలి, ఏది విడిచిపెట్టాలి అని ఆ వివేకం, ఆ విభజన బుద్ధిలో ఉంటుంది. మన బుద్ధిని బాగు చేసుకుంటే అది తెలుస్తూ ఉంటుంది. ఆ విజ్ఞానం అయిపోయి నీకు అర్థం, కర్తృత్వం, ఇది నేను సాధించను, అది నాను సాధి, అది నేను సాధించను, ఇది నేను సాధించను, నేను ఆళ్ళను ఉద్ధరించాను, నేను వీళ్ళను ఉద్ధరించాను, ఇలా అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అనుకుంటూ ఉంటారు కదా, వీళ్ళందరినీ నేనే బాగు చేశాను. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఈ గుణాలు శరీరం? ఇది కర్తృత్వం అంటారు దాన్ని. ఇది అంతా ఎక్కడ ఉంటుందంటే శరీరంలో ఉండదు, బుద్ధిలో ఉంటుంది. దాన్ని విజ్ఞానమై కోశం అంటారు. వీళ్ళందరినీ నేనే ఉద్ధరించాను. మనమే వాళ్ళని ఉద్ధరించడానికి అంత ఇచ్చలేదు. దానివల్ల చివరికి అహంకారం పెరుగుతుంది. మనం ఎవరిని ఉద్ధరించగలమండి? మన చెబితే ఇని ఓడి ఎవడున్నాడు? మన చెబితే ఇని ఓడి ఎవడున్నాడు? ఎవరిని ఉద్ధరించగలం? ఎవరిని బాగు చేయగలం? అంత ఈశ్వరుడే. ఈశ్వరుడికి భిన్నంగా మనం లేము. ఈశ్వరుడికి భిన్నంగా మనం ఉన్నాం అనుకోవటం ఈశ్వరుడికి దూరం అయిపోతున్నాం. ఒకవేళ మీ ద్వారా ఏదైనా మంచి జరిగిందనుకుని అది ఈశ్వరుడే. ఈ మధ్యన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, మీరు చాలా జీవితంలో చాలా సాధించారు, ఓ 25 సంవత్సరాల్లో మీరు సాధించండి. గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. నా పట్ల ఎక్కువ దయ చూపించాడు భగవంతుడు, నేనేమన్నా సాధించలేను. గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. భగవంతుడు నా పట్ల ఎక్కువ దయ చూపించాడు కాబట్టి నేను చేయగలిగాను. కానీ భగవంతుడు, ప్రకృతి నాకు అనుకూలంగా లేకపోతే, పరిస్థితి నాకు అనుకూలంగా లేకపోతే, దేవుడి దయ నాకు లేకపోతే నేను ఎక్కడ సాధించగలను? ఏమీ సాధించలేదు. మీకు ఎప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది అనుకోండి, అది మీ తెలివితేటలను బట్టి. దేవుని అనుగ్రహం, ఈశ్వరుని అనుగ్రహం, స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం. అసలు విశ్వ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం లేని వాడికి అది ఆత్మజ్ఞానం రాదు. విజ్ఞానమై కోశం, తర్వాత ఆనందమై కోశం. విజ్ఞానమై కోశం తర్వాత ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే భోగం అని ప్రపంచంలో కొంతమంది ఎంజాయ్ చేయాలి. ప్రతిదానికి ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలని భోగ ప్రవృత్తి. అది ఎక్కడ ఉంటుంది? భోగ ప్రవృత్తి ప్రపంచంలో. ఏదో మనకింత ఉంది, ఇదంతా మనమే, మనం సంపాదించుకునే ఇదంతా మనం అనుభవించేయాలి, ఇలా అనుకుంటాం కదా. భోగ ప్రవృత్తి, ఈ కృత్రిమ గౌరవాల కోసం వెళ్తాం. అసలు ఇంకోటి, ఈ గౌరవాలు ఒకటి పేరు ప్రఖ్యాతి అంతకంటే ఎండ్రిని మెరుగు. ఈ గౌరవాల కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే ఎండ్రిని మెరుగు. మహాత్మా గాంధీ గారి పేరే, మహాత్మా గాంధీ గారినే దేశం అందరూ మర్చిపోయారు. ఇప్పటికి మర్నాడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. బజార్లో ఎముకలు పెట్టి అమ్మి సాధన ఎంత కష్టపడి 50 ఏళ్ళు 40 ఏళ్ళు దేశానికి సేవ చేసిన మహాత్మా గాంధీ గారిని అందరూ మర్చిపోయారు. మనల్ని ఎవడు జ్ఞాపకం పెట్టుకుంటాడు? ఇంకోటి ఎండ్రిని మెరుగు. ఈ గౌరవాలు, ఈ గొప్పలు, ఈ పేరు ప్రఖ్యాతులు, ఒకవేళ గౌరవాలు నిలబడవు. మీరు ఏదైనా గౌరవం సంపాదించుకుంటారనుకోని కావాలి, అది కాల ప్రవాహం కొట్టిపోతుంది, నిలబడదు. మీరు మంచి పని చేశారనుకోండి, చేస్తే చేయండి, అది ఏదో గౌరవం వస్తుంది. తాత్కాలిక గౌరవం వచ్చిన అది గౌరవం. మీ శరీరం ఎలా పోతుంది, మీకు వచ్చిన గౌరవం కూడా పోతుంది. అది నిజం కాదు. అది ఎంట్రీ మెరుగు వాటికంటేనే. అయితే మన కర్మ నేను నిష్కామంగా చేయాలి, సత్కర్మ కూడా నిష్కామంగా చేయాలి. ఏదో సంఘంలో గౌరవం, ఈశ్వర ప్రీత్యర్థం చేయాలి. కృష్ణార్పణం అని చెప్పాలి, కృష్ణార్పణం లేదా రమణార్పణం. ఈశ్వర ప్రీత్యర్థం చేయాలి, కానీ గౌరవం కోసం చేస్తే గౌరవం వస్తుంది, కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఈశ్వర ప్రీత్యర్థం చేస్తే ఈశ్వరు తన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. అది మీ కడసారి జన్మ. మనం ఏ పని చేసినా ఈశ్వర ప్రీత్యర్థం చేయాలి. గౌరవం కోసం చేస్తే ఈశ్వరుని దయ రాదు, గౌరవం వస్తుంది, కాల ప్రవాహంలో కొట్టిపోతుంది. అంటే ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, శాశ్వతంగా లాంగ్ స్టాండింగ్గా మనకు ఉండేది అంటే ఆ విభజన మన బ్రెయిన్లో లేదు, మన బుద్ధిలో లేదు. శంకరాచార్య వారు ఏం చెప్పారంటే అన్నిటికంటే కష్టం భోగ ప్రవృత్తి. అంటే ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి. కొంతమంది చూడండి సంపాదించామంటే ఏమి సుఖపడతారు అంటారు. ఏమంటారు, ఏమి సుఖపడటం లేదండి సంపాదించామని ఏదో చెప్తూ ఉంటారు. అంటే ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలన్న బుద్ధి, ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలన్న బుద్ధి. ఎవరికి గుర్తింపులు లేవని అంటూ ఉంటారు. కొంత మీకు అర్థమవుతుంది, కష్టపడి పని చేస్తున్నామండి, ఎవరికి గుర్తింపులు లేవని మమ్మల్ని ఎవరు గుర్తించలేదండి ఇలా అని అంటారు. అంటే భోగ ప్రవృత్తి, ప్రపంచాన్ని అనుభవించాలి. ప్రపంచంలో భోగ ప్రవృత్తి అన్నిటికంటే, ఈ అన్నమయ కోశం కంటే, ప్రాణమయ కోశం కంటే, తెర విజ్ఞానమయ కోశం కంటే, ఈ అన్ని కోశాల కంటే, కర్తృత్వం కంటే. రమణ మహర్షి గారు చెప్తారు చూడండి, కర్తృత్వమే దుఃఖానికి కారణం. కర్తృత్వం బుద్ధిలో ఉంటుంది, విజ్ఞానమయ కోశంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది కర్తృత్వం? విజ్ఞానమయ కోశం. శంకరాచార్య తైత్రూపనిషత్తులు ఏమని చెప్పారంటే, కర్తృత్వమైన వదులుకోగలం కానీ భోగ ప్రవృత్తి వదులుకోవటం మనిషి కష్టం అని చెప్పాడు. అలా అజ్ఞానం అంటే భోగ ప్రవృత్తిలోనే ఉండాలి. ఇది ఎంత సంపాదించాం, ఎంత భోగించాలి మనం, ఇలా ఉండాలి అలా. అంటే ఎంతసేపు ఇంద్రియాలతోటి మనస్సుతోటి భోగాలు అనిపించాలనే ప్రవృత్తి తైత్రేపు కర్తృత్వం, కర్తృత్వాన్ని విడిచిపెట్టగలమే కానీ భోగ ప్రవృత్తి విడిచిపెట్టడం కష్టం. ఆ భోగ ప్రవృత్తి కనుక విడిచిపెట్టడం నేర్చుకుంటే మిగతా అన్ని కోశాలు జయించవచ్చు. ఈ తైత్రీయ ఉపనిషత్తులో దీనికి శంకరాచార్య వారు చాలా కామెంటరీ కూడా రాశారు. అంటే భోగ ప్రవృత్తిని జయించగలిగితే వాడు ఆత్మజ్ఞాన సముపార్జనకి వాడు ఆత్మ ఫిట్ అవుతాడు, యోగ్యత కలుగుతుంది, అర్హత కలుగుతుంది వాడికి. కొంతమంది చూడండి వాడు సంపాదించుకున్నది వాళ్ళకి తినేయాలనిపిస్తుంది, భోగ ప్రవృత్తి. ప్రపంచంలో పేరు సంపాదించక అది ఒక రకమైన భోగ ప్రవృత్తి. మనకి శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, జ్ఞానం లేదు, అమరత్వం లేదు, ఏం చేసుకుంటాం ఈ గౌరవాలు? మీరు చాలా గొప్పవారని మీ గురించి చెప్పుకుంటున్నారు అనుకోండి, అనుకోండి మీకు శాంతి లేదనుకోండి, సుఖం లేదనుకోండి, ఆనందం లేదనుకోండి, ఎందుకు అది చెప్పుకోవటాలు? అదే ఈ విషంతో సమానం, ఎంట్రీతో సమానం ఆ మాటలు. అంటే కర్తృత్వం విడిచిపెట్టడం కంటే కష్టం భోగ ప్రవృత్తన. మీకు అనుకోలేని మాటలు ఎవరైనా చెప్తారనుకోండి, అనుకోండి మీకు అప్పుడు ఏదో సంతోషము, మనసు పొంగిపోవటం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అనుకో, అది కూడా ఒక రకమైన భోగ ప్రవృత్తి. అది ప్రపంచాన్ని ఎంజాయ్ చేయటం. అది రమణ మహర్షి గారు ఉదాహరణ చెప్పారు, సినిమా ఉదాహరణ వాడు చెప్పారు. సినిమాలో మనకి లైట్లు ఆడిపేస్తారు సినిమా మొదలు పెట్టాక, లైట్లు ఆడిపేస్తారు. అప్పుడు లైట్లు సినిమా ఆడుతుంది అనుకోండి, మాట్లాడచ్చు కనుకుందాం, లైట్లన్నీ వేసేసాడు అనుకోండి, హాల్లోనే ఒక బొమ్మ కనపడదు. ఒక బొమ్మ అలాగే ఆత్మజ్ఞానం సంపాదించిన వాడికి సృష్టి లేదని, అలాగే ఆత్మజ్ఞానం సంపాదించిన వాడికి చిన్న చిన్న మనసులతోటి, ఇంద్రియాలతో చిన్న చిన్న మనసులు పెట్టుకుని, చిన్న చిన్న బుద్ధులు పెట్టుకుని చూసేవాడికి ప్రపంచం కానీ, నామరూపాలు కానీ, అన్లైట్ గ్రహిస్తే నామం లేదు, రూపం లేదు, సినిమా లేదు. అలాగే చిన్న చిన్న మనస్తోడు చూసేవాడికి ప్రపంచం, కానీ ఆత్మజ్ఞానమే మహావీరుగులో చూసిన వాడికి రూపం లేదు, నామం లేదు, సృష్టి లేదు, పూర్వజన్మ లేదు, రాబోయే జన్మ లేదు. అది సినిమాకి వెళ్ళి చూడమన్నాడు. సినిమా బొమ్మ తెరమే బొమ్మలు కనిపిస్తున్నాయనుకోండి, లైట్ వేసేయమన్నాడు, ఒక బొమ్మ కనపడు. మీ ఆత్మజ్ఞానమే వెలుగులో అసలు సృష్టి లేదు, నామరూపాలు లేవు, చావులు లేవు, పుట్టుకులు లేవు, పునర్జన్మ లేవు, పూర్వజన్మలు లేవు. మనం ఆత్మతోడు చూస్తే అశాంతి లేదు, మనస్తోడు చూడటం వల్ల అశాంతి. మన ప్రపంచాన్ని ఆత్మతోడు చూస్తే అశాంతి లేదు, మనస్తోడు చూడటం వల్ల అశాంతి లేదు. ఉన్నది ఉన్నది శాంతి, నువ్వు కల్పించుకున్నది అశాంతి. ఉన్నది సుఖం, నువ్వు కల్పించుకున్నది దుఃఖం. ఉన్నది బ్రహ్మం, నువ్వు కల్పించుకున్నది లోకం. ఉన్నది చావులేని స్థితి, నువ్వు కల్పించుకునేది చావులు. ఈ విషయాలు గురికే నోటి మన నోటి చోటు చెప్తే మనకు అందు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. అనుభవిక వైద్యం అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే మనస్తోడు చూసినప్పుడు లోకంలో ఎంత వైవిధ్యం కనిపిస్తుంది. ఆత్మ అనే మహావెలుగులు, ఆత్మజ్ఞానం అనే మహావెలుగులు చూసినప్పుడు రూపాలు లేవు, నామాలు లేవు, సృష్టి లేదు. ఉపాసన దేని గురించి చెప్పాడు? ఉపాసన. ఉపాసన అంటే ఏంటి? ఓ రూపాన్ని పెట్టుకుని, ఓ రూపాన్ని మీకు ఇష్టమైన శివుడు, రాముడు, కృష్ణుడు, సాయిబాబా, ఎవరో గురువు యొక్క రూపం కానీ, ఈశ్వరుడు యొక్క అవతారం ఏదైనా ఒక అవతారం రూపం కానీ, ఆ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం. అది మన కుంజస్వామి ఒకసారి చెప్పారు. కుంజస్వామి భగవాన్ సాధన ఎలా చేసుకోవాలని ఒకసారి భగవాన్ కుంజిస్వామి అడి. కుంజిస్వామి అంటే పుట్టివాడు. భగవాన్ స్కందాశ్రమంలో భగవాన్ వచ్చారు. వాడు కుంజు అని పెట్టాడు. అందరికంటే చిన్న పొట్టిగా ఉంటాడు ఆయన. అంటే కుంజు కుంజు అనేవారు. పొట్టివాడు 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 అనే గట్టివాడే. కానీ మనిషి మటుకు పొట్టిగా ఉంటాడు. ఆ కుంజిస్వామి వాడి పేరు. ఆయన ఒకసారి భగవాన్ అడిగారు సాధన ఎలా చేసుకోవాలి. ఏదో ఒకరు శివరూపము, శివుణ్ణి కానీ, రాముడు కానీ, కృష్ణుడు, ఎవరు ఓ రూపాన్ని ధ్యానం చేసుకో. నీకు ఏది ఇష్టమైతే ఒక రూపాన్ని ధ్యానం చేసుకో. రూపాన్ని ధ్యానం చేసుకుంటే నీ మనసు యొక్క చాపల్యం తగ్గిపోతుంది. ఒక రూపాన్ని ధ్యానం చేసుకో. ఆ ఏ రూపాన్ని అయితే ధ్యానం చేస్తున్నావు నామాన్ని స్మరించుకో. ఏ రూపాన్ని అయితే ఆ రూపం ఉంటున్నప్పుడు వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడు, మనం ఏ రూపాన్ని అయితే ఆరాధిస్తున్నామో ఆ రూపానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరుని స్మరించుకో. ఆ పేరుని స్మరించుకో, అధ్యయనం చేసుకో. అంటే నువ్వు నీకు అభిమాన గ్రంథాలు ఉంటాయి, అభిమాన గ్రంథాలను అధ్యయనం చెయ్యి. చేయగా చేయగా స్వ అనుభవంలోకి వస్తుంది. నువ్వు అధ్యయనం చేయగా చేయగా ఇష్టంగా ప్రీతిగా అధ్యయనం చేయగా చేయగా నువ్వు సొంతంగా అనిపిస్తావు శాస్త్రంలో చెప్పిన విషయాన్ని. స్వానుభవం, అది స్వానుభవం అంటారు. అంటే శాస్త్రంలో మనం ఇతరులు చెప్పేటప్పుడు వినటం వేరు, గ్రంథం చదవటం వేరు, ఆ గ్రంథంలో ఉన్న విషయం మనకు అనుభవంలోకి రావటం వేరు. అనుభవంలోకి వచ్చిందని ఏమంటారు? స్వానుభవం. నీకు సొంతంగా అనుభవంలోకి వస్తుంది స్వానుభవం అంటారు. ఇలా నువ్వు అధ్యయనం చేయి. నీకు అభిమాన గ్రంథాలు ఏమైనా ఉంటే దాన్ని అధ్యయనం చేయి. తర్వాత సహృదయం వాడితోటి సహవాసం నువ్వు చేయగలిగితే సత్కర్మ. ఒకసారి రామకృష్ణ అడిగాడు, నరే నీకు ఎప్పుడన్నా శాంతిగా ఉంటున్నావా? నీ ఎప్పుడన్నా శాంతిగా ఉంటున్నావు అన్నారే. నాకు పుస్తకాలు చదివినప్పుడే శాంతి రావటం లేదండి. ఎక్కడైనా గుళ్ళెక్కడ కూర్చున్నప్పుడు నాకు అంత శాంతి రావట్లేదు. సత్పురుషుల దగ్గర కూర్చుంటే శాంతి కలుగుతుంది అని అన్నారు. ఇప్పుడు గుళ్ళేకరి కూర్చుని నాకు శాంతి వచ్చేయటం లేదు, ఏదైనా పుస్తకాలు చదువుతున్నాను, అదేనా అప్పటికైన గ్రాడ్యుయేటు, అవి పుస్తకాలు చదివి నాకు శాంతి, ఏదో చదవటం చదువుతున్నాను. సౌకర్యమైన వాళ్ళ దగ్గర, సత్పురుషుల దగ్గర కూర్చుంటే నాకు శాంతి కలుగుతుంది అంటాడు నరేని. ఎంత బాగా చెప్తావు నువ్వు, నరేని ఎంత అందంగా చెప్తావు నువ్వు. సత్పురుషుల దగ్గర కూర్చుంటే, సౌకర్యమైన వాళ్ళ దగ్గర కూర్చుంటే, సరళమైన హృదయం దగ్గర కూర్చుంటే నాకు శాంతి కలుగుతుంది అని నరేని చెప్పినప్పుడు ఎంత అందంగా చెప్పావు, ఎంత బాగా చెప్పావు నరేని. ఈ మాట చెప్పినందుకు ఎన్నపోసు తినిపించాడు. ఎన్నపోసు లోపల తెచ్చి నరేని ఎన్నపోసు తినిపించాడు. ఎంత మృదువుగా ఉంది ఎన్నపోసు, ఎంత మృదువుగా ఉందో, నువ్వు చెప్పిన మాట కూడా అంత మృదువుగా ఉంది. ఒకటి ఏంటండి, రూపధ్యానం. ఒక నామ స్మరించటం అంటే మీకు ఏ నామం ఇష్టమైతే జపం, ఏ నామం ఇష్టమైతే నామాన్ని స్మరించుకోవటం, జపం జపం చేయటం, లేకపోతే ధ్యానం చేసుకోవచ్చు. ఏదైనా రూపాన్ని పెట్టి మీ హృదయంలో మనస్సును నిలబెట్టి ఉంచుకుని సరసి, లేకపోతే రూపాన్ని ధ్యానం చేసుకోవచ్చు, లేకపోతే ఏదో అధ్యయనం చేసుకోవటం, అధ్యయనం చేయ, లేకపోతే సౌహృదైన వాళ్ళ దగ్గర, సౌహృదైన వాళ్ళ దగ్గర సహవాసం, లేదా సత్కర్మ. ఆ సత్కర్మ కూడా నిరాడంబరంగా చేయాలి. మీరు సత్కర్మ చేసినా అది ఆడంబరంగా చేస్తే ప్రయోజనం లేదు. ఆడంబరంగా చేస్తే గౌరవం వస్తుంది, మీ శరీరం కాలప్రవాహంలో ఎలా పోతుందో గౌరవం కూడా అలా పోతుంది. కానీ సత్కర్మ కూడా కృష్ణార్పణం చేయాలి. సత్కర్మ కూడా ఎలా చేయాలి, కృష్ణార్పణం చేయాలి, రమణార్పణం, రామార్పణం అలాగే అర్పించి చెయ్యాలి. అలా అర్పించి చేస్తే దానివల్ల కూడా నువ్వు శుద్ధుడు అవుతావు. నీకు ఏకాగ్రత కలగటం కాదు, నువ్వు శుద్ధుడు అవుతావు. నువ్వు పరిశుద్ధుడు అవ్వకుండా నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఒకటి జపధ్యానములు, ఒకటి అధ్యయనము. అధ్యయనం చేయగా చేయగా నీకు స్వానుభూమిలోకి వస్తుంది. మూడు సద్గ్రంథ పఠనం, తర్వాత సౌహృదయంతో సహ సౌహృదయంతో సద్బుద్ధి ఉన్నవాడితో సహవాసం, ఇవన్నీ నీకు జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడతాయి. ఆత్మజ్ఞాన సముపార్జనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. మనం అంటూలే ఉన్నది ఒక్కడు ఈశ్వరుడు. కర్మను యోగంగా చెయ్యాలి. కర్మను ఎలాగ చెయ్యాలి, యోగంగా చెయ్యాలి. అంటే నోటితోటి దేవుణ్ణి ప్రార్థిస్తాము, నోటితోటి దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నామో ఈ చేతులతో కూడా అలా ప్రార్థించాలి. నోటితోటి మనం నోటితోటి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, చేతులతో కూడా ప్రార్థించాలి దేవుణ్ణి. ఇప్పుడు అమెరికాలో చర్చిలు ఉంటాయి, మన గుళ్ళు ఉంటాయి, దేవాలయాలు అమెరికాలో చర్చిలు ఉంటాయి. ప్రతి చర్చి కూడా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడుతుంది. ప్రతి చర్చి కూడా కొంతమంది సారా తాగి పాడైపోయిన ఉన్నారు అమెరికా. అమెరికాలో కూడా పావర్టీ ఉంది. అంటే కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోకుండా పిల్లలు పాడైపోయిన ఉన్నారు అమెరికాలో. సారా తాగి పాడైపోయిన ఉన్నారు. డ్రగ్స్ అనేవి ఉంటాయి, బుద్ధిని పాడు చేసేస్తాయి డ్రగ్స్. ఆ డ్రగ్స్ తాగి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో పేచీలు పెట్టుకుని బజార్లోకి వెళ్ళి ఇంట్లో నుంచి పారిపోయి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రకరకంగా పాడైపోయిన వాళ్ళు, వాళ్ళు ఎందుకు పాడైపోయారో పాడైపోయారు, వాళ్ళు ఎందుకు పాడైపోయారో పాడే. అటువంటి వాళ్ళందరినీ సేర తీసి ఒక చర్చి కొంతమందిని పోషిస్తుంది వాళ్ళని. నిన్న మదర్ టెరీసా జయంతి. మదర్ టెరీసా అని ఆవిడ కలకత్తాలో ఉండేది. ఆవిడ పెళ్లి చేసుకోలేదు, ప్రజాసేవ చేసింది. ఆవిడ 96 సంవత్సరాలు జీవించింది. నిన్న పుట్టినరోజు ఆవిడ, నిన్న శనివారం కదండి నిన్న పుట్టినరోజు. ఆవిడ యేసుక్రీస్తు, ఆవిడ మతమే క్రైస్తవ మతం. ఆవిడ ఎప్పుడు ఆవిడ రూములో అందమైన పొట్టు వాళ్ళు ఎప్పుడు పొట్టుకునేది కాదు. యేసుక్రీస్తుని సిరి వేస్తారు చూడండి, ముళ్ళ కిరీటం పెట్టి నెత్తి మీద, నెత్తి మీద పెట్టి ఎంతో బాధపడిపోయినటువంటి ఆ శిలువు మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు బొమ్మ, ఆ శిలువ మీద ఉన్న బొమ్మ, ఇప్పుడు ఆ శిలువ మీద ఉన్న బొమ్మ ఇంట్లో పెట్టుకునేదేవాడు. అంటే నువ్వు మా కోసం ఎంత కష్టపడ్డావు, మేము కూడా ఇబ్బంది పడే వాళ్ళ కోసం అంత కష్టపడ్డావు. మదర్ టెరీసానే కలకత్తాలో ఉంది, కలకత్తాలో 50 సంవత్సరాలు సేవ చేసింది ప్రజలకి. ఆవిడ నిన్న బర్త్డే, ఆవిడకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, భారతరత్న ఇచ్చారు, చాలా ప్రైజులు ఉన్నాయి ఆవిడ. అంటే కర్మని యోగంగా చెయ్యాలి, కర్మని యోగంగా చెయ్యాలి, కర్మని యోగంగా చెయ్యాలి. అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, మనం కర్మయోగులం కాదు కర్మభోగులం అని. మన కర్మయోగులం కాదు కర్మభోగులం అని. అంటే కొంతమంది ప్రతి పనికి ఫలితం ఆశిస్తారు, ఫలితం రాదంటే పని చేయరు అసలు. ఏదైనా ఫలితం వస్తుందంటే పని చేస్తారు, ఫలితం రాదంటే చేయరు. సమాజం శ్రేయస్సు కోసం ఏదీ చేయరు వాళ్ళు. అంటే కర్మని యోగంగా చేస్తే వాడు కర్మయోగి, కర్మ ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని భోగించాలనుకున్నవాడు ఆడి కర్మయోగి కాదు కర్మభోగి అని. వాడు కర్మయోగి కాదు కర్మభోగి అని. అంటే ఆ కర్మని కర్మ చేస్తాడు పని, దానివల్ల ఏదో ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని వీడు భోగిస్తాడు. ఆ భోగించినప్పుడు కొత్త వాసన పడతాడు, అయిపోయిన జన్మల కారణాలు అవుతాడు. అది చరిత్ర ఉపనిషత్తు. ఆ భోగ ప్రవృత్తి ఆ గడప దాటం చాలా కష్టం. అది డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడా, చదువుకున్నవాడా చదువు లేనివాడా, ఆడి కీర్తి ఉన్నవాడా కీర్తి లేనివాడా, అసలు ముఖ్యం కాదు. ఆ లోపల వాడికి భోగ ప్రవృత్తి కనుక ఉంటే వాడికి ఆ గడప దాటలేడు. అంటే ఈ అన్నమయ్య ఆనందమయ కోశాన్ని దాటలేడు, ఆనందమయ కోశాన్ని దాటలేదు. ప్రతి వాడికి ఆత్మజ్ఞానం కూడా సాధ్యం కాదు. అంటే దేహ మనం కర్మయోగంలో కానీ భక్తి యోగంలో కానీ మూడు షట్కాలు చెప్పాడు కదా, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం, 18 అధ్యాయులు భగవంతుడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ అన్నిటిలోని ఈ వీటి ద్వారా, కర్మయోగం ద్వారా కానీ, భక్తి యోగం ద్వారా కానీ, జ్ఞానయోగం ద్వారా మనం పొందవలసిన సమగ్రంగా మనం శరీరం యందు ఆత్మబుద్ధి తగ్గాలి. శరీరం యందు ఆత్మబుద్ధి, మనం చేసే కర్మ మనకు శరీరం మీద ఆత్మబుద్ధి తగ్గించాలి, మనకున్న ఉపాసన శరీరం మీద ఆత్మబుద్ధి తగ్గించాలి, తర్వాత మనకున్న వివేకం మనకు శరీరం మీద ఉన్న ఆత్మబుద్ధి తగ్గించాలి. అది తగ్గిస్తేనే మనకు ఆత్మజ్ఞాన సముపార్జన. అంటే శరీరాన్ని మనం ఎలా ఉపయోగించుకోవడం అంటే మన మనస్సును బాగు చేసుకోవడానికి, మన మనస్సును పవిత్రం చేసుకోవడానికి, మన మనస్సును నిర్మలం చేసుకోవడానికి. నిరంజనుడు, నిరంజనుడు ఈశ్వరుడు ఎవడటండి? నిరంజనుడు, నిరంజనుడు అంటే ఆంజనేయం అంటే మాయ, ఆంజనేయం అంటే మాయ. ఆ మాయ లేనివాడు ఎవడు? నిరంజనుడు. ఆంజనేయం అంటే మాయ, ఆ మాయ లేనివాడు ఎవడు? నిరంజనుడు. అంటే మాయ ఉన్నవాడికి, మాయలో ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కలగదు, వాడు నిరంజనుడై ఉండాలి. అంటే మాయ లేనివాడై ఉండాలి. అంటే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి నమస్కరించండి. వీటన్నిటి ప్రయోజనం ఒకటే, మన బుద్ధిలో ఉన్న దోషాలను తొలగించుకోవాలి. పూర్వజన్మల నుంచి మనకు ఏదైనా మన మన మనసులో ఏమైనా బలహీనతలు వచ్చి ఉన్నాయనుకోండి, ఆ బలహీనతను తొలగించాలి. ఓ అగ్నిదేవుడా, ఓ అగ్నిదేవుడా, ఓ ఈశ్వరుడా, ఒక నారాయణుడా, నాలో ఏమైనా బలహీనతలు ఏమైనా ఉంటే, నాలో ఏమైనా దోషాలు ఉంటే, కేవలం ఈ దేహాన్ని కట్టిపెట్టే, ఈ దేహానికి ఈ దేహభావాన్ని పెంచే గుణాలు అంటే ఏంటే, అవన్నీ బయటికి లాగి వాటిని కాల్చి నన్ను పవిత్రుని చేయమని అగ్నిహోత్రాన్నైనా ఈశ్వరునైనా ప్రార్థించవలసిందే, నారాయణుడైనా అదే మనం ప్రార్థించవలసింది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చాలామంది కూర్చున్నారు, ఇక్కడ నూటికి నూరుపాడు సుఖంగా ఎంతమంది ఉన్నారు చెప్పండి. నూటికి నూరుపాళ్ళు ఇక్కడ సుఖంగా ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. కారణం మనం ఉన్నది అసహజ స్థితిలో ఉన్నాం. మనకి మన జ్ఞానమే ఆత్మజ్ఞానమే సహజ స్థితి, ఆ చైతన్య జ్ఞానమే సహజ స్థితి. చావు పుట్టుకలతో సంబంధం లేనటువంటి ఆ చైతన్య స్థితే సహజ స్థితి. ఆ సహజ స్థితి వచ్చే వరకు మనిషి కూడా నీడ ఎలాగొస్తుందో అశాంతి, దుఃఖం, ఆవేదన, జన్మలు, పునర్జన్మలు ఇవన్నీ మనల్ని వెంటాడుతుంటాయి జీవుణ్ణి. మన కూడా నీడ వస్తుంది కదండి, మన కూడా ఎలాగ నీడ వస్తుందో అలాగే దేహమైంది ఆత్మబుద్ధి ఉన్నంతకాలం అశాంతి వెంటాడుతుంది, దుఃఖం వెంటాడుతుంది. లోపల మీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, శాంతి మీకు కలుగుతుంది అనుకోండి, మీ హృదయంలోని శాంతి మీకు అందుతుంది అనుకోండి, మీ హృదయంలోని ఆనందం మీకు అందు ఆనందం ఎక్కడుంది? హృదయంలో ఉంది, స్వతంత్రమైనది. శాంతి ఎక్కడుంది? మన హృదయంలో ఉంది, అది స్వతంత్రమైనది. అది మీకు మన మనోదేహములకు సంబంధం లేకుండా ఉండదు ఆ శాంతి. అది మీకు అందుతుంది అనుకోండి, మీ మనస్సు సహజంగానే బయటికి వెళ్ళి ప్రవృత్తి ఆగిపోతుంది అనుకో. దానికి భగవాన్ మాట చెప్పేవారు, దూడకి పచ్చగడ్డ అందుతుంది, దూడకి తినేటప్పుడు పచ్చగడ్డ అందుతుంది అనుకోండి, ఒట్టిగడ్డి కోసం తినదట్లేదు. దూడకి మన దూడకు పచ్చగడ్డ వేస్తున్నాం అనుకోండి, దానికి పచ్చగడ్డ అందుతుంది అనుకోండి తినటానికి, ఒట్టిగడ్డి కోసం తిరగదట్టింది. ఏదండి ఆ దూడ? అదే మన హృదయంలోని శాంతి మనకు అందుతున్నప్పుడు, మన హృదయంలోని సుఖం మన సహస్రానికి అందుతున్నప్పుడు, మన హృదయంలోని ఆనందం మన సహస్రానికి అందుతున్నప్పుడు, మన మనస్సుకి బాహ్య ప్రవృత్తి ఆగిపోతుంది. దాని అంతటది చాపల్యం ఆగిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా ఎండ్రిని తాగమంటారు అనుకోండి, తెచ్చి మనకి ఇచ్చి ఎండ్రిని తాగుతాం? ఎవరైనా ఇచ్చి ఎండ్రిని డబ్బా తెచ్చి ఇది మీరు తీసుకోండి అని చెప్తే మనం తీసుకుంటామా? ఎందుకు తీసుకోము? అది తీసుకుంటే మనం చనిపోతామని ఆ ఎంట్రీలో ఉన్న గురించి మనకు తెలుసు కాబట్టి దాన్ని తీసుకోము. అలాగే విషయాల్లోనూ దోషాలు, లోకానికి సంబంధించిన గొడవల్లోనూ దోషాలు, ఈ గౌరవాలు, ఈ ప్రపంచానికి సంబంధించిన ఊరేగింపులు, ఈ లోకానికి సంబంధించిన లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఈ వాసనలోని ఇబ్బందులు అన్నీ మనకు తెలుసుకుంటే ఇంటిని ఎలాగ తాగమో విషయాలు దొరుకుకూడ వెళ్ళాం. ఎప్పుడు మన బుద్ధికి అది అర్థమైతే, ఎండిని తాగితే చచ్చిపోతామని మనకు తెలుసు, ఎండిని ముట్టుకోం. అలాగే విషయాల్లోని దోషాలు మన బుద్ధికి అర్థమైతే, మన వివేకానికి మన విచక్షణకు అర్థమైతే, మన బుద్ధి సూక్ష్మకు అర్థమైతే, అలా విషయాలకు కూడా దూరంగా ఉంటాం. ఎవరైనా వచ్చి బతిమాలతారనుకోండి ఎండ్రిని తీసుకోలేదు, మనం ఎవరో పుచ్చుకోం. ఇది అది ఎండ్రిలోని దోషం మనకు తెలుసు. అలా విషయాల్లోని దోషాలు మనకు అర్థమైతేనే వాటిని దూరంగా ఉండగలం, లేకపోతే దూరంగా ఉండలేం. రామకృష్ణ పరమహంస గారిని ఎవరైనా తీసుకెళ్తూ ఉన్నారు. ఒకసారి రవీంద్రనాథ్ ట్యాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ట్యాగూర్ దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన గౌరవం చేశారు, రామకృష్ణుడు వచ్చేస్తున్నారు. తర్వాత వాళ్ళు రామకృష్ణుడు శిష్యుడు చెప్తారు, ఈయన బాగా ధనవంతుడు అండి, ఎవరు పండితుడు, ధనవంతుడే కాదు పండితుడు కూడాను, ధనవంతుడు పండితుడు, సమాజానికి కూడా ఏదైనా ఉపకారం చేస్తూ ఉంటాడని ట్యాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ట్యాగూర్ ఉపనిషత్తులు అయి బాగా చదువుకున్నాడంటే తిరిగి వచ్చేటప్పుడు బండ్లు వచ్చేటప్పుడు చెప్తారు. అంటే అప్పుడు రామకృష్ణుడు మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి, మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి కానీ తోక తెగలేదు. దేశాభిమానం అనే తోక తెగలేదు, దేశబుద్ధి అనే తోక తెగలేదు. ఏది పోవాలో అది పోలేదు. మామూలుగా మంచి పనులు చేస్తూ ఉండొచ్చు కానీ ఏది పోతే మనకు అమృత పదం వస్తుందో, ఏది పోతే మనకు అమృతత్వం వస్తుందో ఆ తోక మటుకు తెగలేదు. వారికి చదువు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మంచి కర్మలు చేస్తూ ఉండొచ్చు, సమాజంలో గౌరవం పొందొచ్చు, ఇవన్నీ తాత్కాలికాలు, ఇవన్నీ టెంపరీ. అసలు పొందవలసినటువంటి అమృత పదం పొందడానికి అక్కడ పునాది లేదు, ఇంకా తోక అక్కడ తెగలేదు. అంటే తోక తగలేదు కదా, అంటే దేహబుద్ధి పోలేదు. అది మంచి పనులు చేసినా దేహం లేనిన భావంతో చేస్తున్నాడు, మంచిదే సత్కరమే. అయితే తోక తెగాలి కదా, తోక తగలేదు, తోక తెగకపోతే అమృత పదవి రాదు. ఈ నేను గురించి అంత వండర్ఫుల్గా చెప్పాడు రామకృష్ణుడు. మనం ఏదైతే నేను అంటాము, జ్ఞానం అంటే ఏమి లేదు, ఆ నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం. ఎంత అందంగా చెప్పాడు చూడండి. మనం నేను అంటాం కదా ఎక్కువగా, ఈ నేనని ఎక్కువ అంటాం. నేను ప్రతి ఎక్కువ మనం ఎక్కువ వాడే మాట అదే నేను అంటాం కదా. ఆ నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం. నువ్వేదైతే నేను అనుకుంటున్నావు అది నూటికి నూరు పాలు నిజం కాదు, అది నూటికి నూరు పాలు నిజం కాదు. ఆ నేను నువ్వేదైతే నేను అంటున్నా ఆ నేను కాదని తెలుసుకోవటం జ్ఞానం, అది జ్ఞానం. అందుచేత నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేసిన, కర్మ మార్గంలో ప్రయాణం చేసిన, యోగ మార్గంలో ప్రయాణం చేసిన, ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, ఆ నేను యొక్క విజృంభణను తగ్గించుకోవాలి. అది గమ్యం, అది కర్తూరాజ్ఞయ ప్రప్యతే ఫలం కర్మ కిం పరం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం, కర్మ తజ్జడం. అంటే పని జడం వస్తే పని ఏంటిది, జడమే. కానీ పని ఏంటిది, పని జడమే, పని జడమే. కానీ ఒకటి మర్చిపోకూడదండి, మంచికి మంచి, చెడ్డకు చెడ్డ, మీకు అర్థమవుతుందా? స్ట్రెంగ్త్కు స్ట్రెంగ్త్, వీక్నెస్కి వీక్నెస్, కర్మ జడమే అవటానికి. ఆ కర్మని సఫలీకృతం చేసేవాడు ఈస్టుడు ఒకడు ఉన్నాడు, దేర్ ఇస్ ఏ కంట్రోలర్. కర్మ మామూలుగా జడమే, మీకు అర్థం బాగా అర్థం చేసుకోండి, కర్మ జడమే. ఎవరెక్కడ గోడ కట్టించారు, ఆ గోడ జడమే. కానీ మీరు చేసిన మంచి పనికి సఫలం చేసేవాడు, ఆ మంచి పనికి ఫలితాన్ని అనుసంధానం చేసేవాడు ఆ గోడ చేయదు. ఒక ఈశ్వరుడు ఒకడున్నాడు, అంతర్యామి ఒకడున్నాడు, వాడే నారాయణుడు. మీరు గోడ కట్టించి గోడ కడతారనుకోండి, ఆ గోడ మీకు డబ్బులు ఇవ్వదు, గోడ కట్టించేవాడు ఇస్తాడు, గోడ మీకు డబ్బులు ఇవ్వదు. అలాగే మీరు ఏదైనా మంచి కర్మ చేస్తే దానికి సఫలే. ఆ మంచి పని యొక్క ఫలితాన్ని సఫలం చేసేవాడు ఒక కర్త అక్కడ ఉన్నాడు, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు. కర్మ జడమైనప్పటికీ ఆ కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు. కర్మ జడమే, అందులో సందేహం లేదు, కానీ ఆ కర్మను సఫలం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఒక శక్తి ఉంది, ఒక చైతన్యం ఉంది, ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఒక ఎనర్జీ ఉంది. అది జడం కాదు, వాడే నారాయణుడు. ఇది కూడా యజ్ఞమే. ఇక్కడ కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం, ఇది జ్ఞానయజ్ఞం. ఏమిటిది? ఇది జ్ఞానయజ్ఞం. బాగా వినమని వినాయకుడికి పెద్ద చెవులు ఉండటం కారణం ఏంటంటే సబ్జెక్టు బాగా శ్రవణం చేయమని. సరసానికి మనం తక్కువ వింటాం, ఎక్కువ మాట్లాడతాం. వినాయకుడు చెప్పే బోధ ఏంటంటే ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. మనం ఏం చేస్తాం? తక్కువ వింటాం, ఎక్కువ మాట్లాడతాం. మనసు బయటికి వెళ్ళే ప్రవృత్తి తగ్గిపోతుంది. ఇప్పుడు లోపల మీకు హృదయంలో ఉన్న శాంతి, హృదయంలో ఉన్న ఆనందం మీకు అందుతుంటే, హృదయంలో ఉన్న సుఖం, మీ ఆ సుఖ సముద్రం, శాంతి సముద్రం మీ సహస్రాలకు అందుతుంటే, రామకృష్ణుని ఎవడైనా ఆ వాత్సల్యం చూడండి, గురువు యొక్క వాత్సల్యం చూడండి. రామకృష్ణుడు ఏమైనా నాకు ఇంత సమాధి స్థితి రావాలంటే, సమాధి స్థితి రావాలంటే నీలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి కదా, జన్మాంతరం నుంచి వచ్చినాయి అవునే, ఈ జన్మలో అవునే. ఎక్కడి నుంచి వచ్చినా బలహీనత, బలహీనత జన్మాంతరంలోంచి రావచ్చు, ఈ జన్మలో రావచ్చు. బుధవారం వచ్చినా జ్వరమే, లక్షవారం వచ్చినా జ్వరమే, మొత్తం మీద జ్వరం ఉంటుంది. అమావాస్య రోజు వచ్చిన జ్వరమే, పౌర్ణ రోజు వచ్చిన జ్వరం ఉంది. అక్కడ పూర్వజన్మ నుంచి రావచ్చు జ్వరం, ఈ జన్మలో రావచ్చు. ఈ ఫీవర్ ఆఫ్ వరల్డ్నెస్. ప్రాపంచిక ధరం ఉన్నవాడికి సమాధి స్థితి ఎలా కలుగుతుంది? అయ్యా, ప్రాపంచిక ధరం ఉన్నవాడికి సమాధి స్థితి ఎలా కలుగుతుంది? ఆ ప్రాపంచిక బుద్ధిని తినేసేవాడు నేను ఉన్నాను కదా, ఇక్కడ నేను తింటే కదా నీకు ఆ సమాధి స్థితి రావటం. నీకున్న ప్రాపంచిక బుద్ధిని, ఆ జ్వర బుద్ధిని ప్రాపంచికను, ఆ ప్రాపంచిక బుద్ధి ఒక జ్వరం లాంటిది, ఆ బుద్ధిని తింటే, ఆ బుద్ధిని నేను తింటే కదా నీకు సమాధి స్థితి కలిగేది. బ్రహ్మానంద వస్తాడు. బ్రహ్మానందని మొట్టమొదటి రామకృష్ణ ప్రెసిడెంట్, అతను మొట్టమొదటి రామకృష్ణ మిషన్కి ప్రెసిడెంట్ బ్రహ్మానంద. ఆ బ్రహ్మానందం మొదటిసారి వచ్చినప్పుడు, పూర్వం ఎన్నిసార్లు నాకు భాగవతం చదివింది, నువ్వు పూర్వం నాకు ఎన్నిసార్లు ఆ భాగవతం చదివిన పిలిచావు అంటాడు. ఈ నిజంగా పిచ్చవాడు అనుకుంటాడు. ఇదే రావటం ఆయన మొట్టమొదటిసారి రామకృష్ణ ఫస్ట్ సైట్ అదే రోజు వచ్చాడు. ఏంటి, పూర్వం నేను భాగవతం చదివి వినిపించానంటాడు. ఏంటి, ఇదే రావటం ఆయన అంటే గత జన్మల్లో ఆయన వినిపించలే, గుర్తు చేస్తున్నారు గత జన్మల్లో ఎన్నిసార్లు భాగవతం చదివాను, ఎన్నిసార్లు శ్రవణం చేసి. వాడు భాగవత ప్రియుడు, కృష్ణ భక్తుడు పూర్వ జన్మలు. ఎవరు ఆ రాకాలన్న వాడు? నువ్వు ఎన్ని నాకు ఎన్నిసార్లు నువ్వు భాగవతం వినిపించావు, నేను ఎన్నిసార్లు శ్రవణం చేశాను, రాకాలంటాడు. అంటే వీడు అనుకుంటాడు ఈ నిజంగా పిచ్చబడినా ఏంటి, ఇదే ఫస్ట్ టైం. అది కదా ఆ జన్మ, ఆ గత జన్మల విషయం చెప్తున్నాడు రామకృష్ణుడు. రాకాలు, నువ్వు పూర్వజన్మలు ఎన్నిసార్లు నాకు భాగవతం చదివి వినిపించావని. అంతకుముందు బర్సలాడు కృష్ణభక్తుడు రాకాలు, ఆయనే ఫస్ట్ రామకృష్ణ మఠ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయనే. ఆ ఈట ప్యూర్ అటాచ్మెంట్ ఉంది వాళ్ళు. అంటే గురువు అనుగ్రహం ఉంటే కొన్ని క్షణాల్లో సమాధి స్థితి వస్తుంది, గంటల్లో కాదు కొన్ని క్షణాల్లో. అది మన భగవంతుని పని పని కోసమే చేయాలి, పని పని కోసమే చేయాలి. ఈశ్వరుని కూడా ఈశ్వరుని కోసం అర్పించాలి, మనం ఆరాధన చేయాలి. అంటే ఏదో కనీసం ఏది ఎదురు చూసినట్టే పని చేయకూడదు. ఏ పని చేసినా నిర్మలంగా చేయాలి, నిశ్చలంగా చేయాలి, ఏమి నిరాడంబరంగా చేయాలి. ఎదురు చూస్తున్నట్టుగా ఎక్స్పెక్టేషన్ తోటి ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. అప్పుడు నీ మనసు చల్లబడుతుంది, ఇంద్రియాలు చల్లబడతాయి, మనస్సు చల్లబడుతుంది. వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. సూర్యుడు అస్తమించే టైంలోనే అస్తమిస్తాడు. ఇప్పుడు ఎంత అయింది, 4 అవుతాం, 4 మనకు కంగారు పడితే అస్తమించడు. ఇప్పుడు మనకు కంగారు పడితే చావు రాదు మనకి. ఇప్పుడు చనిపోతే బాగుండు, చనిపోతే బాగుండు అనుకుంటే చావు వస్తుంది. అది కొన్ని ప్రీ డిటర్మైన్డ్. ఆ శరీరం ఎంతకాలం ఉండాలి, ఎన్ని పాఠాలు నేర్చుకోవాలి, ఎన్ని అనుభవాలు సంపాదించాలి. అంటే మనం కాలేజీలో చదువుకున్న దానికంటే, హై స్కూల్లో చదువుకున్న దానికంటే ప్రకృతి నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి, జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి, సమాజం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయి. ఈ పాఠాలన్నీ నేర్చుకోవాలి, నేర్చుకునేది నేర్చుకోవాలి, తినవలసిన మొట్టికాయలు తింటూ ఉండాలి, ప్రపంచంలో ట్రైనింగ్ అవుతూ ఉండాలి. ఈ ప్రపంచంలో ట్రైనింగ్ అవుతూ ఈ ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఈ ప్రపంచాన్ని ఎలా జీవించాలి, ఈ ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయాలి, అవి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సింది. ఆ శరీరంలో ఆ ఉపాధిలో ఎన్నైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకుంటేనే కదా శరీరం చనిపోదు. మనం తొందరపడ్డా శరీరం చనిపోదు, చనిపోవడానికి అవకాశం లేదు. బహుమానాలు నిజం కాదు, గౌరవాలు నిజం కాదు, మానాలు నిజం కాదు, అవమానాలు కూడా నిజం కాదు. అది నిజం అనుకోవటం వల్ల ఎవడు ఆడు చెప్తాడు, శంకరాచార్యుడు వాడు గురువు గురువు వాడు, వాడు అసలు భూమి మీదకి రాలేదు. అక్కడ బదరీలో ఉండి బదరిలోనే శరీరం విడిచిపెట్టేశాడు. ఆడు ఋషికేశ్వర కూడా రాలేదు. ఆడు బదరిలోనే ఉన్నాడు, అంటే వాడు బెంగాలీ వాడు, అక్కడ గడిపాడు. బదరీ కిందకి రాలేదు అసలు వాడు. అక్కడే శీతాకాలం 5 అడుగులు కంటే ఉండరు బదరులు, 5 అడుగుల్లో ఆడు అక్కడ ఉండిపోయాడు బదరులు. శంకరాచార్య వారి గురువు గురువు వాడు, వాడి పేరు గౌడపాదుడు. వాడు ఏం పేరు, వాడి పేరు గౌడపాదుడు. ఆడు కారికలు రాశాడు, మాండుక్య ఉపనిషత్తికి కారికలు రాశాడు. ఆ కారికలకి మళ్ళీ తాత్పర్యాలు రాశాడు, కామెంటరీ రాశాడు ఆచార్యుల వారు. నీకు వాడు అంటాడు, గౌడపాదుడు అంటాడు, ఒక గౌడపాదుడు చెప్పిన మాటలు గుర్తుండే చాలా అశాంతి పోవటానికి. గౌడపాదుడు అంటాడు, ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారనుకోండి మీకు సంతోషం వస్తుంది, ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి మీకు దుఃఖం వస్తుంది, దుఃఖం వస్తుంది అనుకోండి. శరీరం చనిపోయినప్పుడు మీరు చనిపోతున్నాం అనుకుంటున్నారు, శరీరం పుట్టినప్పుడు మేము పుట్టామనుకుంటున్నారు, లేదా మీకు ఏదైనా ఏదైనా పొంగినప్పుడు ఏదైనా పొంగు వచ్చినప్పుడు ఏదో పొంగిపోతాం అనుకుంటున్నారు, పొంగు వచ్చినప్పుడు కుంగిపోయినప్పుడు కుంగిపోతాం అనుకుంటున్నారు. ఇక్కడ మీ ఎక్కడ ఇదంతా మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, ఆ పొగడతలు నిజం అనుకోవటం వల్ల మీకు మనసులో వికారాలు వస్తున్నాయి. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, అది నిజం అనుకోవటం వల్ల మీలో వికారాలు వస్తున్నాయి. అది నిజం కాదని మీకు అర్థమైతే మనస్సు షట్ అయిపోతుంది, మైండ్ షట్. శరీరం చనిపోవటం కూడా నిజం కాదు, అది నిజమని అనుకోవటం అని మీకు భయం వస్తుంది. ఆ భయం నుంచి అనేక వికారాలు వస్తున్నాయి. మీకు మిమ్మల్ని ఏమైనా స్తోత్రం చేస్తారు, లేకపోతే విమర్శిస్తారు, గౌరవాలు వస్తాయి, అగౌరవాలు వస్తాయి, దారిద్ర్యం వస్తుంది, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, మీరు అధికారం రావచ్చు, అధికారం పావచ్చు, ఇవన్నీ మీరు ఎందుకు అప్సెట్ అవుతున్నారంటే ఇవన్నీ నిజం వల్ల మీకు కనిపిస్తున్నాయి కాబట్టి అప్సెట్ అవుతున్నారు. అది నిజం కాదని తెలిసినప్పుడు మీలో వికారం పుట్టదు. అసలు అది జీవుడు పుట్టలేదు, పుట్టిన వాడు వల్ల మీకు కనిపిస్తున్నాడు. అంటే ఇవన్నీ వికారాలు అన్నీ వస్తున్నాయి. మీకు ఎవరైనా సన్మానం చేశారనుకోండి, అనుకోని మాట వస్తుంది, మీకేమొస్తుంది? సంతోషం ఏదో వస్తుంది. ఆ సన్మానం నిజం అనుకోవడంలో సంతోషం వస్తుంది, అది నిజం కాదని తెలిస్తే సంతోషం అనే వికారం కూడా మీకు రాదు. శరీరం చనిపోతుంది, శరీరం చనిపోయినప్పుడు మనం ఏం చనిపోము, ఏం చెంది మట్టి ముద్ద కాదు మనం. ఈ శరీరం ఈ మట్టితోటి తయారు చేసిన ఈ శరీరం ముద్ద మనం కాదు. కానీ ఆ శరీరం చనిపోవటం అనేది నిజం అనిపించడం వల్ల నేను చనిపోతున్నాను నీకు అనిపిస్తుంది అంటే నీకు భయం కలుగుతుంది, భయం కలుగుతుంది, కోపం కలుగుతుంది, చిరాకు కలుగుతుంది. అసూయ కలుగుతుంది. ఎవరైనా మీకంటే విద్యావంతులు, మీకంటే ధనవంతులు, మీకంటే గౌరవస్తులు మీరు చూశారనుకోండి, వాళ్ళు చూసి మీకన్నా అసూయ కలుగు, అవన్నీ నిజం అనుకోవటం మీకు అసూయ కలుగుతుంది. అది నిజం కాదని తెలిస్తే అసూయ కూడా రాదు. అయితే మీరు కోరిక చోటి ఈశ్వరుని కూడా మనం అర్ధార్థి అని చెప్పాడు, కానీ మనం మన పని చేసి నిర్మలంగా పని చేసుకుంటే వచ్చింది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మీ కోరికతోటి సంబంధం లేకుండా వచ్చింది మిమ్మల్ని బంధించదు. మీ కోరికతోటి సంబంధం లేకుండా మీకు ఏదైనా వస్తుంది అనుకుంటే అది మిమ్మల్ని ఏం బంధించదు. కోరి తెచ్చిపెట్టుకుంటే బంధిస్తుంది, కోరి తెచ్చిపెట్టుకుంటే అది బంధిస్తుంది. అంచేత ఏ పని చేసినా వ్యాపారదారుడే చేస్తే అంటే ఆ వ్యక్తి భావం నశించదు. భగవాన్ చెప్పేది ఏంటంటే మీరు ఏ పని చేసినా వ్యాపార ద్వారంలో కనుక చేస్తా అంటే వ్యక్తి భావం నశించదు, దేహభావం నశించదు, మనోదేహముల్లోంచి బయటికి రాలేము, చావు పుట్టుకల్లోంచి బయటకు రాలేము. కొంతమంది మాట ప్రతి మాట వ్యాపార ద్వారంలో ఉంటుంది కదా, ఆ వ్యాపార ద్వారంలో ఉన్న మనస్సు నీకుంటే ఎన్నిలోంచి మాయలోంచి బయటికి రాలేము, కర్తృత్వంలోంచి బయటికి రాలేము, భోగ ప్రవృత్తిలోంచి బయటికి రాలేము, దేహాభిమానులోంచి బయటికి రాలేము. అంటే నువ్వు ఈశ్వరుడు, ఈశ్వరుడు చేయమన్నాడు కాబట్టి చెయ్యి. ఈశ్వరుడు ఆదేశం డిక్టేట్, ఈశ్వరుడు ఇలా డిక్టేట్ చేశాడు కాబట్టి చెయ్యి. వదిలే, ఫలితం రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ ఫలితం ఈశ్వరుడు ఆ ఫలితం చెప్పాడు కదా, ఈ కర్మకి ఈ ఫలితం చెప్పాడు కదా, ఎదురు చూడొద్దు. డిసప్పాయింట్ ఎక్స్పెక్టేషన్ లేని వాడికి డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఎక్స్పెక్టేషన్ ఉంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ లేని వాడికి డిసప్పాయింట్మెంట్ కూడా ఉండదు. అంతే నువ్వు నీ అహంకారం ఎలా చెప్తే ఎలా చేస్తున్నావా, నీ దేహబుద్ధి ఎలా చెప్తే ఎలా చేస్తున్నావా, భగవంతుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నావా, నువ్వు ఆలోచించుకో. భగవంతుడు ఇలా చేయమని చెప్పాడు అందుకు చేస్తున్నావా, లేకపోతే నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, అయిష్టాలు నెరవేర్చుకోవడానికి? ఇష్టాలు అయిష్టాలు లేవనుకోండి, మనకి రాగద్వేషాలు లేవనుకో అనుకోని మాట వచ్చి మనసుకి చేపలు ఆగిపోతుంది. ఇది ఏం పెద్ద కష్టపడక్కర్లేదు. ఓ సామెత ఒకటి ఉంది, రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే రోగం రాకుండా చూసుకోవటం మంచిదని. రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే అసలు రోగం రాకుండా చూసుకోవటం మంచిదని. మనకి ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి మనసు బాహ్యముఖాన్ని కడుతుంది. మనకి అసలు రాగద్వేషాలు లేదనుకోండి, మనసుకు చాపల్యం ఉండదు. 1947 ఆగస్టు 15కి మనకు స్వాతంత్రం వచ్చింది. ఉదాహరణ చెప్తున్నాను. చెప్తే అప్పుడు గాంధీ గారు కలకత్తాలో ఉన్నారు. ఆ హిందూ ముస్లింలు పేచీలు జరుగుతున్నాయి, కలకత్తాలో ఉన్నారు. అప్పుడు మన గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ నెహ్రూ గారు ఓ లెటర్ ఇచ్చి పంపించారు. మీరు చాలా కష్టపడ్డారు, మీరు 1947 ఆగస్టు 15కి కలకత్తాలో ఉంటాం కదా, ఢిల్లీ వచ్చి ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు పెట్టేపిక్యాలు మతాబోళ ఉత్సవం అని. అప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే, స్వాతంత్రం వస్తే మీరు చేసుకోండి, నా అవసరం ఎక్కడ, నా పని ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను కానీ నేను ఊరేగింపులు చూడటానికి ఎక్కడికి రానని చెప్పాడు. మీరు మతాబాలు కాలుస్తున్నారు, నేను అక్కడ చిచ్చుబుడ్డి వేస్తున్నారు, నేను అక్కడికి ఎందుకు వస్తాను, నా పని ఎక్కడుంటే అక్కడ, నా పని ఇప్పుడు కలకత్తాలో ఉంది, నా పని నాకు సంబంధించిన పని ఎక్కడుంటే అక్కడ చేతిలో ఉన్న పని వదిలేసి నా పని నా అవసరం ఎక్కడుంటే అక్కడ చూస్తాను, నా పని ఎక్కడ అవసరమైతే అక్కడ ఉంటాను. అంతేకాని ఈ చేతిలో ఉన్న పని వదిలేసి మీ చిచ్చుబుడ్లు చూడటాన్ని, మీ మతాబాలు కాలుస్తున్నారని చూడటాన్ని నేను ఢిల్లీ రానని చెప్పాడు. మీ ఊరేగింపులు చూడటం నేను రాను, నాకు ఎక్కడ పని ఉంటే అక్కడ ఉంటాను. ఇష్టాలు అయిష్టాలు దేహాభిమానంలోంచి వస్తాయి, భయాలు కూడా దేహాభిమానంలోంచి వస్తాయి. అసూయ కూడా దేహాభిమానంలోంచి వస్తుంది, కోపం కూడా దేహాభిమానంలోంచి వస్తుంది. మీకు ముక్తి కావాలంటే, అంటే ఆత్మజ్ఞానం అంటే సహజ స్థితి. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? సహజ స్థితి. మనకు ఆ సహజ స్థితి, ఇప్పుడు మనం అసహజ స్థితిలో ఉన్నాం కాబట్టి ఆవేశం వస్తుంది, ఆందోళన వస్తుంది, దుఃఖం వస్తుంది. అసహజ స్థితిలో మనం ఉన్నాం. సహజ స్థితిలో మనం ఉండగలిగితే అక్కడ ఉన్నది శాంతి. అప్పుడు దేహం చనిపోయినా దేహం ఉండటానికి దేహం పోవటానికి మధ్యన భేదం తెలియదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనకు సహజ స్థితి కలిగినప్పుడు దేహం ఉండటానికి దేహం చనిపోవటానికి ఉన్న మధ్యన భేదం తెలియదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, దేహం ఉన్నప్పుడు ఉన్నాం అనుకుంటున్నాం, దేహం పోతే ఉండవని అనుకుంటున్నాం. అది అసహజ స్థితి. మనలో మనకు సహజ స్థితి కలిగినప్పుడు దేహం ఉన్నప్పుడు దేహం పోయినప్పుడు కూడా మనం ఉంటామన్న సంగతి మనకు తెలుస్తూ ఉంటుంది. అది నార్మల్ స్టేట్, అది న్యాచురల్ స్టేట్. దేవుడంటే ఏంటి? ఉండేవాడే. దేవుడంటే ఉండేవాడే. లోకం కనిపించినా కనిపించకపోయినా నీకు అర్థమవుతుంది. దేహం ఉన్నా దేహం లేకపోయినా ఒక వస్తువు ఎప్పుడు ఉంది. అది మనకు అనుభవైకమైనప్పుడు అది సహజ స్థితి. ఎప్పుడు ఉండేదే సహజ స్థితి. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది సహజ స్థితి కాదు, అది అసహజ స్థితి. ఎప్పుడు ఉండేది సత్యం, ఒకప్పుడు కనిపించింది ఒకప్పుడు పోయేది అసత్యం. ఎప్పుడు ఉండేది నిత్యం, ఒకప్పుడు ఈవేళ కనిపించిన పోయేది అనిత్యం. అయితే మనకి ఆ విభజన తెలుస్తూ ఉండాలి. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అనేటువంటి విభజన తెలుస్తూ ఉండాలి. ఆ సహజ స్థితిలో ఉన్నప్పుడు దేహానికి చావు వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకుంటున్నామని మనకు అనిపించదు. అసలు మనం ఏదిగా ఉన్నామో ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు దేహానికి చావు వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకుంటున్నామని మనకు అనిపించదు. పోగొట్టుకునేది ఏమి లేదు. ఉన్నది ఏదో ఉంది, భగవంతుడు చెప్తాడు. ఇది అపూర్వం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంటిది. ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు. ఉన్నది ఉన్నదాని లేదు 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 అనుకున్న ప్రయోజనం లేదు, అది ఉంటుంది. లేనిదాన్ని ఉంది ఉంది అనుకున్న ప్రయోజనం లేదు, అది ఎప్పుడు ఉండదు. ఈ ఇవేకు నీకు రావటం, నీ అండర్స్టాండింగ్ ఈ విషయం అందుకే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది ద్వితీయ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి ఇప్పుడు భగవంతుడు లేడు, భగవంతుడు లేడని మీరు అనుకుంటారనుకోండి, అనుకోండి భగవంతుడు లేడు, భగవంతుడు లేడు అని మీరు అనుకుంటారు, ఉన్నవాడు ఎక్కడ పోడు. భగవద్గీతలో ఒక మంచి మాట చెప్పాడు, మరి ఈ మాట ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఒక మంచి పని మీరు చెయ్యాలనుకున్నప్పుడు, మీకు 90 ఏళ్ళు వచ్చేసింది అనుకోండి, ఇంక ఈ వయసు వచ్చాక ఎందుకు మనకు అనుకోకండి, ఆ మంచి పని అప్పుడైనా చేయండి. 90 ఏళ్ళు మీకు వచ్చేసి ఇప్పుడు వరకు మీకు భగవంతుడి మీద నమ్మకం లేదనుకోండి, ఎప్పటి వరకు దేవుడి మీద నమ్మకం లేదు, ఇప్పుడు మటుకు ఎందుకని అనుకోకుండా, లేటుగానే ఈశ్వరుని నమ్మండి. మీరు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు కదా. అంటే మీకు 90 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, ఎప్పటివరకు మీకు ఈశ్వరుడి మీద గౌరవం లేదనుకోండి, ఈశ్వరుడి మీద విశ్వాసం లేదనుకోండి, 90 సంవత్సరాల నుంచి నమ్మటం అనేది ఈవేళ ఎందుకని అనుకోకండి. మంచిని చివరి రోజునైనా గుర్తించండి, ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని, చైతన్యం యొక్క అస్తిత్వాన్ని కొన్ని చివరి రోజునైనా గుర్తించండి. మీరు చనిపోయే రోజు వచ్చేసింది అనుకోండి, సాయంత్రం చనిపోతారనుకోండి, పొద్దున ఏదైనా ఒక మంచి పని చేసే మీకు అవకాశం వచ్చిందనుకోండి, నేను ఎప్పుడూ మంచి పని చేయలేదు నా జీవితంలో, ఈ చివరి రోజున మటుకు చేయటం అనుకోకండి, అప్పుడు నా చివరి రోజు లాస్ట్ డే నన్ను చేయండి. అది గుర్తింపులో విషంతో సమానం. ఈ గుర్తింపులు ఉన్నాయి చూడండి, అది పాయిజన్ తోడు సమాజం. కొంతమంది కష్టపడుతూ ఉంటారు, మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు అనుకుంటూ ఉంటారు కదా, అది కూడా విషంతో సమానం. ఆ గుర్తింపుల వల్ల మీకు పెరిగేది అసహజ స్థితి, మీకు పెరిగేది వ్యక్తి భావన, మీకు పెరిగేది అహంభావన. ఇక్కడ కుడు అంతా ఇక్కడ ఉంది. అన్నపూర్ణ అంటే ఏమనుకుంటుంది? ఆ దేహం అనుకుంటాను. అన్నపూర్ణ అంటే ఏమనుకుంటాను? దేహం. అన్నపూర్ణకు మనస్సు ఉంది, ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి. అన్నపూర్ణ అంటే దాని కోపాలు తాపాలు, అయిష్టం ఆ శరీరం, మనస్సు. ఆ మనస్సే అన్నపూర్ణ. పేరు ఒకటి ఉంది కదా, శరీరం వచ్చాక పేరు ఒకటి పెడతారు. పేరు ఏంటి? అన్నపూర్ణ. రూపం ఉన్నప్పుడు పేరు కూడా ఉంటుంది, రూపం ఉన్నప్పుడు పేరు కూడా ఉంటుంది. రూపాలకు పేరు పెడతారు, ఆ రూపము పేరు. మీకు ఏదైతే ఆ పేరు ఎవరో పెడతారు, ఏ శరీరం కూడా పేరు పెట్టుకుని పేరు పుట్టదు. ఏ శరీరం కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు పేరు పెట్టుకుని ఎవరు పేరు ముఖం మీద రాసి ఎవరి మీద ఉండదు. ఆ పేరు ఎవరో పెడతారు, ఏదో రూపం వస్తుంది, ఆ రూపాన్ని వ్యవహారానికి ఏదో పేరు పెట్టారు. మీకు అర్థమవుతుంది? ఆ రూపము దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు ఎవరో పెట్టిన పేరు. ఆ రూపము ఆ పేరు. మనం చనిపోయే వరకు మాయ ఎక్కడ ఉందంటే, మనం చనిపోయే వరకు ఈ మట్టి ముద్ద, ఈ మట్టి ముద్ద, ఈ మట్టి ముద్ద, ఈ మట్టి ముద్దకు ఒక పేరు ఉంటుంది. పేరు లేకపోతే వ్యవహారం నడవదు, లోక వ్యవహారం నడవదు పేరు లేకపోతే. ఓ మట్టి ముద్ద ఒకటి వస్తుంది, మట్టి ముద్ద వచ్చాక ఏమొస్తుంది? పేరు ఒకటి వస్తుంది. ఆ మట్టి ముద్దతోటి ఆ పేరుతోటి మనకు తాదాప్యం ఉన్నంతకాలం అదే నిజం, మట్టి ముద్దే నిజం, ఆ పేరే నిజం అని మనం అనుకుని జీవిస్తున్నంతకాలం ఎంత సాధన చేసినా బహుతు లేని సున్నలు. మీ తలకాయ తీసుకెళ్ళి గోడను బద్దలు కొట్టుకోండి జ్ఞానం రాదు. తల్లి గర్భంలోంచి ఏదో మట్టి ముద్ద వచ్చింది, ఏదో ముద్ద బయటకు వచ్చింది, మట్టి ముద్ద వచ్చింది. ఆ మట్టి ముద్ద వ్యవహారానికి ఏదో పేరు పెట్టాలి, అన్నపూర్ణనో ఎల్లమ్మనో పుర్లైనా ఏదో పేరు, లేకపోతే వ్యవహారం నడదు. ఆ వచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే ఆ మట్టి ముద్దతోటి ఆ పేరుతోటి తాదాప్యం పొందిపోయి చనిపోయేవారు కదా ఉంటాడు. ఆ మట్టి ముద్ద తాని కాదని, ఆ పేరు తాని కాదని మీకు అర్థమవుతుందండి. వాడు గుర్తింపు వచ్చేవరకు వాడికి జ్ఞానం కలగదు. చనిపోయే వరకు ఆ మట్టి ముద్ద నేను, ఆ పేరే నేను అనుకున్నవాడు పని చేస్తూ ఉంటాడు, అదే చుట్టుకుంటుంది, అదే కర్మ. అలా అన్నపూర్ణ లేదు, అన్నపూర్ణ లేదు, అన్నపూర్ణ లేదు, లేని అన్నపూర్ణ లేనట్టుగా అర్థమయ్యే వరకు ఎన్ని జన్మలు ఎత్తినా ఆత్మజ్ఞానం కలగదు, దైవజ్ఞానం కలగదు, ఆత్మసాక్షాత్కారం కలగదు. మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా కలగదు. తర్వాత ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి. స్వామి వివేకానంద ఈ మాట చాలాసార్లు చెప్పాడు, ఆత్మవిశ్వాసం లేని వాడికి ఆత్మజ్ఞానం రాదు. మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీకు ఆత్మజ్ఞానం రాదు. మీరు ఎత్తిబాటు చేతి బిడ్డల కింద ఉండకూడదు. మీ మీదే మీకు నమ్మకం ఉండాలి, శాస్త్రం యొక్క వాక్యం మీద నమ్మకం ఉండాలి, గురువు చెప్పిన మాట మీద నమ్మకం ఉండాలి. అది మీ స్వానుభవానికి, మీ రేదనకి సరిపోతుందని చూసుకోవాలి. మీరు అది మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీరు ఎన్ని మంది ఎంతమంది దేవతలను ఆరాధించినా మీకు ఆత్మజ్ఞానం కలగదు. మీకు దుఃఖం వస్తుందనుకోండి, ఏదైనా అశాంతి వస్తుందనుకోండి, మీకు కల్పించినది మీకు ఎవరైనా దుఃఖం వస్తుందనుకోండి, అశాంతి వస్తుందనుకోండి, కల్పించినది. దానికి అది ఎక్కడి నుంచి వస్తుందంటే రూపభావంలోంచి నామభావంలోంచే వస్తున్నది. ఒకటి నీకు ఆత్మజ్ఞానం, బ్రహ్మానుభవం కలగటానికి, బ్రాహ్మస్థితి పొందటానికి నీకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటంటే ఈశ్వరుడి పాదాలని, ఈశ్వరుడి పాదాలకి అంకితమై ఉండటం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నాకు సొంత ఇష్టాలంటే లేవు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. మనం ఎక్కడో ప్రశ్న అడిగారు అరుణాచలంలో ఒకరు, ఏమని ప్రశ్న అడిగారంటే, దేహం ఈశ్వర సంకల్పాన్ని బట్టి నడుస్తుంది కదా, ఇంకా సాధన ఎంతకని. దేహం ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని బట్టి అంతా నడిచి వెళ్ళిపోతుంది కదా, అది ఏ రోజున చనిపోవాలి, ఎక్కడ పెళ్ళి అవ్వాలి, ఏం ఉద్యోగం చెయ్యాలి, ఏ రోజున చనిపోవాలి, ఎంతకాలం ఆ శరీరంలో ఉండాలి అని అని ఈశ్వరుడు ప్రార్థన ప్రకారం దేహం నడిచి వెళ్ళిపోతుంది కదా. సినిమా తల్లి కడుపులో తీసేశారు, ఊరికి ఆడుతుంది, బయటకు వచ్చే శరీరం బయట ఆడుతుంది కదా. అంటే ఈశ్వర సంకల్పం ప్రకారం వెళ్ళిపోతానికి మన సాధన ఎంతకని మన ఎవరు అరుణాచలం అడిగారు. సాధన ఎంతకంటే దేహం ప్రారంధాన్ని బట్టి నడిచి వెళ్ళిపోతాను, ప్రారంధాన్ని బట్టి నడిచి వెళ్ళిపోతాం. నువ్వు సాధన చేసినప్పుడు, ఈశ్వరుని దైవిక పాత్రుడైనప్పుడు ఆ ప్రారంధం యొక్క ప్రభావం నీ మీద పడదు అసలు. అంటే వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, నేను రోహిణీ కర్త అనుకోండి, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి అనుకోండి, మాట వచ్చి మీ ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చున్నారనుకోండి, మీరు ఎండ ఏం చేస్తుంది మిమ్మల్ని కదా. మన జాగాలో మనం మన ఏసీలో మనం కూర్చున్నాం అనుకోండి, బయట ఎండ ఎక్కువగా ఉందనుకోండి, మన మన ఈ వేడి మనల్ని ఏం చేస్తుంది మన జాగాలో మనం ఉన్నప్పుడు. అదేవిధంగా నీ హృదయంలో నువ్వు ఉన్నప్పుడు, నీ స్వస్థానంలో నువ్వు ఉన్నప్పుడు, నీ హృదయంలో నువ్వు ఉన్నప్పుడు, నీ 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 స్వరూపంలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు శరీరం ద్వారా జరిగే సంఘటనలు అది నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, నీ సాధన బలం వల్ల బాహ్య పరిస్థితి యొక్క వేగం నీ మీద పడదు అసలు. సూర్యుడు యొక్క వేడి ఎంత ఎక్కువగా ఉన్నా, సూర్యుడు యొక్క వేడి ఎంత ఎక్కువగా ఉన్నా, నీ ఏసీలో కూడినప్పుడు సూర్యుడి వేడి నేనేం చేయలేదు, నీ చల్లదనం వేణి కొట్టవతల పడేస్తుంది. బీట్ అవుట్. రోహిణి ఖర్చు కూడా మీరు ఏసీ రూమ్లో కూర్చున్నప్పుడు రోహిణి ఖర్చు కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు. అదేవిధంగా మీ స్వరూప స్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క ఆత్మశాంతిలో మీరు ఉన్నప్పుడు, మీ సహజ స్థితిలో మీరు ఉన్నప్పుడు, బాహ్య పరిస్థితిలో కాదు మీరు ప్రతికూలంగా ఉన్నా, దాని యొక్క వేగం మిమ్మల్ని ఏం ముట్టుకోలేదు. అది సాధన బలం. బాహ్యంగా జరిగే సంఘటన యొక్క ప్రభావం మీ మీద పడరు. మీకు అనుకూలంగా లేకపోయినా నువ్వు ఒకవేళ నీకు నమ్మకం ఎక్కువ ఉంటే, నువ్వు విశ్వాసపాత్రుడైతే, నువ్వు విశ్వాసపాత్రుడైతే ఈశ్వరుని పూర్తిగా నమ్మినని అహంభావం దేహభావన పోతుంది, అహంభావం నశించిపోతుంది. అంటే మనం అంతా ఈశ్వరుడే, మన అహంకారం వల్ల ఏం అవ్వదు, అంతా ఈశ్వరుడే, ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుంది, ఆయన చేతిలో మన పనిముట్లునే అని పరిపూర్ణ విశ్వాసం ఈశ్వరు మీద నీకు కలిగినా అహంభావన పోతుంది, దేహాభిమానం పోతుంది, దేహబుద్ధి నశిస్తుంది. ఈశ్వరు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా నీకు దేహబుద్ధి నశిస్తుంది. అది కాదనుకో నువ్వు, నీకు ఆ పరిపూర్ణ విశ్వాసం నీకు లేనప్పుడు ఈ విచారణ మార్గంలో కూడా ఈ దేహగతమైన నేను కూడా నశిస్తుంది. నువ్వు ఏ మార్గంలో, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, యోగ మార్గంలో ప్రయాణం చెయ్యి, ఏ మార్గంలో ప్రయాణం చేసినా దేహగతమైన నేను, మనోగతమైన నేను నుంచి విడుదల పొందటమే మన గమ్యం, మన లక్ష్యం కూడా అది, మన డెస్టినేషన్ కూడా అది. బ్రహ్మానంద ఎప్పుడు వీళ్ళిద్దరు కూర్చుంటారు, రామకృష్ణుని దగ్గర కూర్చున్నారు. రామకృష్ణుడి దగ్గర రాకాలను నరేంద్రుడు ఎప్పుడైనా కూర్చున్నారు. రాకాలను ఏమన్నాడంటే, నువ్వు నా మానసపుత్రుడు అనేవాడు. రామకృష్ణుడు ఏమన్నాడంటే, నువ్వు మానసపుత్రుడు, నా మానసపుత్రుడు అయ్యా అనేవాడు. ఎవడిని? ఆ రాకాలన్నాడు పూర్వజన్మలో భాగవతం చదివించేవాడు రామకృష్ణుడు గారు. నువ్వు నాకు మానసపుత్రుడు అయ్యా అనేవాడు. వీడి నరేంద్రుడు వీళ్ళిద్దరు ఎవరో కూర్చుంటే అప్పుడు దగ్గర ఎవరు లేకపోతే వాళ్ళిద్దరితో అనేవాడు ఒకట, వీడు సూర్యుడు, వీడు చంద్రుడు. నరేంద్రుడు సూర్యుడు, నరేంద్రుడు సూర్యుడు, రాకాలు ఎవడు? చంద్రుడు. మీ ఇద్దరం అవసరమే. ఇప్పుడు నేను చేయబోతుంది, నేను శరీరం విడిచిపెట్టేశాక ఈ పని చేయడానికి మీ ఇద్దరం అవసరమే. లోకానికి సూర్యుడు అవసరమే, లోకానికి చంద్రుడు అవసరమే. సూర్యుడు వేడిస్తాడు, చంద్రుడు చల్లదనం ఇస్తాడు, ఇద్దరం అవసరమే. అలాగే నా కార్యక్రమానికి మీరు సూర్యు చంద్రుడు లాంటి వాడు. ఈ శరీరం పడిపోయిన తర్వాత నా పని చేయడానికి సూర్యుడు వాడు, చంద్రుడు వాడు. నువ్వు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు లాంటి వాడు అన్నవాడు నరేంద్రుడిని. మిడ్డే సూర్యుడు, మిడ్డే సన్ లాంటి వాడు అన్నవాడు. ఆడు పౌర్ణమ రోజున చంద్రుడు లాంటి వాడు వాడు. నా పని చేయడానికి మీ ఇద్దరు అవసరమే. లోకం యొక్క నడక్కి, లోకం యొక్క పోకడకి సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు కూడా అంతే ముఖ్యం. అంటే నా కార్యక్రమానికి మీ ఇద్దరు సూర్య చంద్రుడు లాగా వర్క్ చేస్తారు, మీ ఇద్దరు కూడా అటువంటి వాళ్ళు. లోకానికి సూర్యుడు అవసరమే, చంద్రుడు అవసరమే. వీడు సూర్యుడు, వాడు చంద్రుడు. అది మీరు ఏ మార్గాన్ని భగవాన్ చెప్తున్నారంటే, మీరు ఏ మార్గాన్ని అవలంబించిన ఇబ్బంది లేదు. మనస్సు వాక్కు చేత, వాక్కు మనస్సు ఆ మూడు ఏకంగా చెయ్యాలి. అప్పుడు ఈశ్వర చంద్ర విద్యాసాగరం ఉండేవాడు బెంగాల్, ఆ పూర్వపు రోజుల్లో ఆయన ఒక 5-6 హై స్కూల్ కట్టించాడు. ఆ రోజుల్లో ఆయన విద్యాసాగర్ టైట్ల బిరుదని విద్యాసాగర్. ఉప్పు సాగరుడు కాదు విద్యాసాగరు గారు. ఆయన కలకత్తా పట్టణంలో ఆయనకి చాలా గౌరవం ఉండేది, సిటీలో పాపులర్ నేమ్. మహేంద్రనాథ్ గుప్తా ఆయన హై స్కూల్, ఆయన హై స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ అను మహేంద్రనాథ్ గుప్తా అని. ఈ గోస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ, రామకృష్ణ నూతంలో వచ్చి మాటలని రాసిన వాడు మహేంద్రనాథ్ గుప్తా. ఓ రోజున మధ్యాహ్నం వచ్చి 2 గంటలు కూర్చున్నాడు, తికండ శుద్ధి లేకపోతే ఆ రామకృష్ణ అనేవాడు చెప్పి ఈ మాట చెప్తున్నాను కదండి. ఆ హెడ్ మాస్టర్ చేసేవాడు ఆయన మహేంద్రనాథ్ గుప్తా. ఎవరైనా మీ స్కూల్ 5 గంటల దాకా ఉంటుంది, ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి నా దగ్గర ఎంత కూర్చున్నావు, డ్యూటీ విడిచిపెట్టేసేవాళ్ళు అంటే వాడు అంటాడు, డ్యూటీ విడిచిపెట్టలేదండి, మా ఓనర్ గారు వచ్చారు, అంటే మా స్కూల్ కట్టిన ఓనర్ గారు, మా మీద యజమాని, మా మీద పెత్తందారు వచ్చాడు, ఆయన సంవత్సరానికి 2-3 సార్లు కంటే రాడు, ఆయన వచ్చినప్పుడు గౌరవార్థం మా స్కూల్కి ఒక పూట సెలవు ఇస్తాం, అంటే మధ్యాహ్నం పూట సెలవు ఇచ్చాం అని చెప్పి మీ దగ్గరికి ఎర్లీగా వచ్చారన్నాడు. ఏ రోజు చూసినా ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఎప్పటికప్పుడు ఏ రోజు చూసినా ఇదే కొత్తగా చూస్తున్నాం అనిపిస్తాను. ఆ హెడ్ మాస్టర్ చెప్తారు ఎవరు చూడు రామకృష్ణ చూడు, ఏ రోజుకి ఆ రోజే కొత్తగా ఉంటున్నారు. అంతకుముందు రామకృష్ణ ఆయన చాలాసార్లు చూశాడు, మళ్ళీ వచ్చినా ఇదే కొత్తగా చూస్తున్నాం, ఇవాళ చూస్తున్నాము రామకృష్ణ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మీ ఎవరు మీ స్కూల్ ఓనర్ ఎవడవా అన్నాడు రామకృష్ణుడు. రామకృష్ణుడు మీ స్కూల్ ఓనర్ అంటే మా స్కూల్ ఓనర్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. మా స్కూల్ ఓనర్ అంటే ఎవనాడైనా ఈశ్వరచంద్ర విద్యా ఈశ్వరచంద్రుడు విద్యాసాగర్ అంత పెద్దవాడు వాడా మోసగారా అన్నాడు రామకృష్ణ. అది పెద్ద పేరు సిటీలో, ఆడా మోసగారా అన్నాడు. ఈయన షాక్ అయిపోయాడు, కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుందో అది హెడ్ మాస్టర్ షాక్ అయిపోయారు. ఆయన విమర్శించాడు, నేను విమర్శిస్తాడు, ఆయన దగ్గర పనిచేస్తున్నాడు హెచ్ఎం కింద, వాడా మోసగారా అన్నాడు. మీకు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, తికరణ శుద్ధి ఉండాలి మనిషికి. నాకు కలకత్తా సిటీలో మీ స్కూల్ కట్టించిన 2 సార్లు కనిపించాడు. ఏమన్నా గురువు గారు నేను దక్షిణేశ్వరం వచ్చి మనం చూడాలి అన్నాడు, 2 సార్లు అన్నాడు. ఏమన్నా గురువు గారు దక్షిణేశ్వరం వచ్చి మిమ్మల్ని చూసి వస్తానని. ఈ నెవర్ కేమ్ పని రాకపోయినా పర్వాలేదు. వాడి ఉద్దేశం ఏంటంటే మీ వాండ్ర గారికి సిటీలో గౌరవం ఉంది, ఏదో 10 మంది కూడా జనం ఉన్నారు, పైసలు ఉన్నాయి, ఏదో స్కూల్ కట్టేస్తున్నాడు, కానీ వాడు మోసకారు. ఇంటికి ఈ మాట ఎందుకు చెప్పాడంటే, ఏమండో గురువు గారు నేను దక్షిణేశ్వరం మిమ్మల్ని చూడటానికి వస్తానంటున్నాడు. అతని లోపల ఉద్దేశం ఏంటంటే రామకృష్ణుడు ఒక మనిషిని చూస్తాడు, మనసును చదివేశాడు. మన పుస్తకం ఎలా చదువుతామో మీరు వెళ్ళి రామకృష్ణుడు గారు కూర్చున్నారనుకోండి, మీ మనసును చదివేస్తాడు. వాడు మోసగారని ఎందుకంటున్నారంటే, వాడు నన్ను వచ్చి చూడటం వల్ల నాకేం మోక్షం రాదు, ఉన్నది ఏదో పోదు, నాకు ఉన్నది పోదు, వాడు వచ్చి నన్ను చూడటం వల్ల నాకు అదనంగా వచ్చేది లేదు, నేను ఎందుకు వాడు మోసగారు అంటున్నానంటే, వాడు రాకపోయినా పర్వాలేదు, ఆయన ఏదో పండితుడని, నేనేదో పామరునని, ఆయన బాగా చదువుకున్నాడని, నేను చదువులేని వాడని, నీకు అర్థమవుతుందండి, ఆయన ఏదో ధనవంతుడని, నేనేదో పేద బ్రాహ్మణుడని, లోపల ఉద్దేశం అది, లోపల ఉద్దేశం పెట్టుకుని గురువు గారి మిమ్మల్ని చూడటానికి వస్తానంటే ఊరికే మర్యాద కోసం అంటున్నాడు. మనసులో ఒకటి పెట్టుకుంటున్నాడు, నోటితోటి ఓ మాట చెప్తున్నాడు, వాడు చేతితోటి చేసే పని అయితే మోసగారు లక్షణం అన్నాడు. వాడు 100 హైస్కూళ్ళు కట్టించిన వాడు మోసగారే అన్నాడు. ఎవరి గురువు గారు మిమ్మల్ని చూస్తాను అసలు ఆ మాట అంటారు ఎందుకు? ఆ మాట అనేటప్పుడు ఆయన పండితుడని, నాకు చదువు రానివాడని, ఆయన ధనవంతుడని, ఏదో పేద బ్రాహ్మణుడని, ఆయన ఉద్దేశం అది, తప్పేం లేదు దానికి. ఆ మనసులో లేని ఎందుకు ఇదంతా మిమ్మల్ని చూడటానికి రావాలనుకు, ఇదంతా నటన, ఇట్ ఈస్ మియర్ ప్రిటెన్షన్. అది 100 హైస్కూల్ కట్టించిన వాడు మోసగారే. ఇతర భగవాన్ చెప్తున్నారు ఆ మాట, నువ్వు ఏ పని చేయి, ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి, అది భక్తి మార్గం నీకు ఇష్టమే, నీ పూర్వజన్మ సంస్కారం అనుసరించి నీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో నువ్వు ప్రయాణించే అభ్యంతరం లేదు. అది చికెన్ శుద్ధిగా ఉండాలి, డివోషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, పెర్జివరెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నిటి ఏషియంట్ ఆల్ ది థింగ్స్ ఆబ్లిగేషన్స్ ఇవన్నిటితో పాటు నీకు ప్రేమ భావన ఉండాలి. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాని పట్ల నీ ప్రేమ భావన ఉండాలి. విసుగు విసుగు ప్రతి విషయానికి విసుగుదల పొందేవాడు ఏం సాధించలేడు. నువ్వు పని నువ్వు చేసి పని మీద రిటర్న్ శుద్ధి ఒకటే సరిపోదు అవసరమే. దాంతో దానికి అదనంగా ప్రేమ భావన ఉండాలి, భక్తి భావన ఉండాలి. నువ్వు చేసే పని మీద, నువ్వు చేసే పని పూజ కింద ఉండాలి. అలా ఏ మార్గంలో నువ్వు అనుసరించినా, ఏ పద్ధతిలో అవలంబించినా, నీకు సిన్సియారిటీ కనుక ఉంటే, డివోషన్ కనుక ఉంటే, డెడికేషన్ కనుక ఉంటే, ఆ పేషెన్స్, పెర్సివరెన్స్, ఆ పట్టుదల ఇవన్నీ ఉంటే నువ్వు తప్పనిసరిగా సాధించగలవు. ఇప్పుడు కాదు, ఈ శరీరం ఉండగానే, ఈ శరీరం పడిపోకముందే నువ్వు అమృత పద పొందగలవు. అది చిన్న పన పెద్ద పన కాదు, అది ఎలా ఈశ్వరార్పుడంగా చేయాలి. అందులో మీ మనసును కలవనివ్వకూడదు, మీ వ్యక్తి భావాన్ని కలవనివ్వకూడదు. ఇంకా ఆ రోజున చనిపోతాడు రామకృష్ణుడు. ఆగస్టు 15 రాత్రి తెల్లారితే 16 చనిపోయాడు. ఆ రోజున చనిపోతున్నాడు రామకృష్ణుడు. చనిపోవటానికి సిద్ధి శరీరం విడిచిపెడుతున్నాడు, ఉంటాడు, పని చేస్తున్నాడు. విడిచే వరకు జరిగిపోతూ ఉంటున్నాడు, శరీరం లేకపోయినా పని చేస్తూనే ఉంటాడు, పని ఆగదు. ఆ రోజు శరీరం విడిచిపెడుతున్నాడు. అందరు కూర్చున్నారు, గృహస్థ శిష్యులు ఉన్నారు, సన్యాసి శిష్యులు ఉన్నారు, నరేన్ కూడా అక్కడ ఉన్నాడు. నీకేం కావాలన్నాడు నరేన్. నీకేం కావాలి, నాకు ఎవరు గొడవ అక్కర్లేదండి. ఎవడంటాడు నరేన్ అంటాడు, నాకు సమాధి స్థితి కలగాలి, నాకు సమాధి స్థితి కలవాలి, నాకు జ్ఞానం వచ్చేస్తే సరిపోదు, అది అనుగ్రహించండి. నాకు ఎవరు గొడవ అక్కర్లేదు, నాకు సమాధి స్థితి వచ్చేయాలి, నాకు జ్ఞానం కలగాలి, నాకు జ్ఞానం కలగాలి, ఎవరు కూడా అక్కర్లేదు, ఆ సమాధి స్థితి మీరు అనుగ్రహించడం సరిపోతుంది అంటాడు. నరేన్, నువ్వు ఎంత పెద్దవాడు అనుకున్నావు, ఎంత చిన్న మనస్సు. నేను ఇంతకాలానికి ఎంత పెద్దవాడు అనుకుంటున్నాను, నేను ఎంత చిన్న, వెరీ లిటిల్ మైండ్, స్మాల్ మైండ్, లిటిల్ మైండ్, స్మాల్ మైండ్, పెట్టి మైండ్, ఎంత చిన్న మనస్సు. నువ్వు ఒక్కడే తరిస్తే సరిపోతుందా, నువ్వు ఒక్కడే సమాధి స్థితి వచ్చేస్తే సరిపోతుందా, ఎవరు కూడా నీకు అక్కర్లేదా, నాకు సమాధి స్థితి వస్తే సరిపోతుంది అంటున్నావే, ఎంత చిన్న మనస్సు, ఎంత లిటిల్ మైండ్, ఎంత స్మాల్ మైండ్ అనేది. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను స్మాల్ మైండ్, నీ స్మాల్ మైండ్ కాదు, నువ్వు స్మాల్ మైండ్ అని నువ్వు అనుకుంటున్నావు. నీ గురించి నువ్వు ఎలా అనుకుంటున్నావు, అంత చిన్నవాడు కాదు నువ్వు, అంత స్మాల్ మైండ్ కాదు. యు విల్ టీచ్ ద వరల్డ్, నువ్వు ప్రపంచానికి బోధిస్తావు అంటాడు. అంటే నాకు బోధలు ఏం అక్కర్లేదండి, నేను బాగుపడితే సరిపోతుంది, ఈ బోధలు, ఈ ప్రసంగాలు, రైటింగ్స్, ప్రవచనాలు, రైటింగ్స్ నాకేం అక్కర్లేదు అంటాడు. ఎవడండి స్వామి అంటాడు, నాకేం అక్కర్లేదు, నన్ను బాగుపడినవని సరిపోతుంది అంటాడు. ప్రపంచానికి బోధిస్తామని మీరు చెబుతున్నారు నాకు, ప్రపంచానికి బోధించడం ఏంటి, నన్ను ముందు నేను బాగుపడాలి కదా అంటాడు. యువర్ వెరీ బోన్స్ విల్ టీచ్. ఒకవేళ నీకు మాట్లాడటం ఇష్టం, నువ్వు ప్రపంచానికి బోధించడం నీకు ఒకవేళ ఇష్టం లేకపోతే నీ ఎముకలు బోధిస్తావు. యువర్ వెరీ బోన్స్ విల్ టీచ్. ఏం చేద్దంటే ఎముకలు ప్రపంచానికి బోధించడానికి ఎముకలు తయారైన. యువర్ వెరీ బోన్స్ విల్ టీచ్. నీ ఎముకలు నీ లోపల ఎముకలు ఉన్నాయి కదా శరీరం లోపల, ఆ శరీరం లోపల ఎముకలు ఎందుకు నిర్మించబడ్డాయంటే ప్రపంచానికి టీచ్ చేయడానికే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా టీచింగ్ జరిగిపోతుంది. అసలు టీచ్ ఆ ఎముకలు ప్రపంచానికి బోధించడం కోసం ఎముకను తయారు చేశారు. ఒకవేళ నీకు నాకు ఇష్టం లేదండి, నేను చలిస్తే సరిపోతుంది, నాకు సమాధి స్థితి వస్తే సరిపోతుంది అనుకుంటున్నావు అనుకో, ఒకవేళ నువ్వు బోధించడం మానేస్తావు అనుకో, ఎవరు వెరీ బోన్స్, ఎవరు బోన్స్ విల్ టీచ్, ఎముకలు మాట్లాడతాయి. చెప్పవలసింది ప్రపంచానికి ఎముకలు బోధిస్తాయి. ఎముకలు అందుకు తయారైంది. ఎంత లిటిల్ మైండ్, ఎంత స్మాల్ మైండ్, ఎవరి గొడవ నాకు అక్కర్లేదు, నాకు జ్ఞానం వస్తే చాలా అంటున్నావు. ఎంత చిన్న దీపం అనేది, ఎంత కిరసనాలు దీపం కింద అయిపోయావు. ఇంత చిన్న గొడవని అనుకోలేదే. అలా బోధిస్తూ బోధిస్తూ ఉండు. నా శరీరం పడిపోయాక నా పని చేస్తావు, అలా బోధిస్తూ బోధిస్తూ ఉండు. ఒకసారి నీ హృదయంలో ఉన్న ట్రూత్ ఒకసారి నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. బ్రహ్మం నీకు స్వరూపం. వీడెవడు వివేకానందంటే వీడి శరీరం కాదు, ఆ మనస్సు కాదు, ఆ టీచర్ కాదు, ఆ టీచ్ చేసిన వాడు కాదు. నీ లోపల స్వరూపం అంటే ఈశ్వరుడు, నీ లోపల ఉన్నటువంటి ఆ ఈశ్వరునికి స్వరూపం ఎప్పుడైతే వ్యక్తమవుతాడో, నిన్ను ఎప్పుడైతే తెలుసుకున్నావో, నీ తాలూకు జ్ఞానం, నీకున్న నీ హృదయంలో నా సద్వస్తువు, ఆ సత్య వస్తువు, ఆ లిమిట్లెస్ వస్తువు, ఆ పెర్మనెంట్ వస్తువు, ఆ జ్ఞాన స్వరూపం, సత్య స్వరూపం, అనంత స్వరూపం, అద్దిల్లేని స్వరూపం, ఆనంద స్వరూపం ఎప్పుడైతే నీకు ఎరుకులోకి వచ్చేసిద్దో, 4-5 రోజుల్లో నీ శరీరాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు. నీ లోపల సత్యం, జ్ఞానం, ఆనందం, అనంతం ఎప్పుడైతే నీకు ఎరుకులోకి వచ్చిందో, దాని తాలూకు ఎవేర్నెస్ నీకు ఎప్పుడైతే వచ్చిందో, ఒక 4 రోజుల శరీరం విడిచిపెట్టేస్తావు. అప్పుడు నాకు బోధిస్తూనే ఉంటుంది నీ శరీరం. నీకు ఇష్టం లేకపోయినా జరుగుతూనే ఉంటుంది, టీచింగ్ జరుగుతూనే ఉంటుంది. టీచ్ చేసి నువ్వు ఏదైతే టీచ్ చేసావో, ఒక్కసారి నీకు ఎప్పుడైతే అది స్వానుభవంలోకి వచ్చిందో, ఇంకా 4 రోజుల కంటే ఈ లోకంలో ఉండవు, శరీరం విడిచిపెట్టేస్తావు. ఎవరు బోన్స్ విల్ టీచ్. అంటే ఇందులో లాభం అని చెప్పమంటారండి, వినేవాళ్ళకు కొంత లాభం ఉంది, వక్తకు కూడా కొంత లాభం ఉంది, శ్రోతలకి లాభం ఉంది, వక్తకు కూడా లాభం ఉంది. ఉదాహరణకి నేను 10 మాటలు చెప్తాం అనుకోండి, ఏదో 10 మాటలు చెప్తా ఉంటానండి, మాకు తెలుస్తూ ఉంటుంది ఇంట్యూషన్ లోపల. మనకి ఇందులో అనుభవం మాట ఎన్ని చెబుతున్నాం, చిలక పలుకులు ఎన్ని, మనకున్న అనుభవం లేకుండా ఎన్ని మాటలు చెబుతున్నాం, అనుభవంతో ఎన్ని మాటలు చెబుతున్నాం, అనుభవం లేకుండా ఎన్ని మాటలు చెబుతున్నాం, ఇవంతా స్వానుభవం నుంచి వస్తున్నాయా లేక చిలక పలుకులా, ఇవన్నీ చిలుక పలుకులా, అది అనుభవంలో ఎన్ని ఉన్నాయి, అనుభవం లేకుండా ఎన్ని మాటలు పడుతున్నాం, అనుభవం లేకుండా మాట్లాడుతుంటే ఏం అనుభవంలోకి తెచ్చుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవడానికి చేయవలసినటువంటి సాధన ఏంటి, దానికి చేయవలసినటువంటి అది సాధన బలం ఏముంది, అది అదంతా వక్త కొంత ఉపయోగపడుతుంది. మీకు శ్రవణానందం, మీరు ఎలా వచ్చి కూర్చున్నారనుకోండి, మీ మనస్సును చదివాడు రామకృష్ణుడు. ఆయన డైరెక్ట్ డిసైపుల్స్లో ఒక అతను ఫస్ట్ టైం అదే వస్తాడు రామకృష్ణుడు. వాళ్ళు ఈశ్వర కోటి వాళ్ళు అంటారు. ఈశ్వర కోటి వాళ్ళు అంటే వాళ్ళు కొంత వాళ్ళు మాయ దాటి బయటకు వచ్చేసారు, వాళ్ళు మాయను అతిక్రమించి బయటకు వచ్చేసారు. వాడు ఒకసారి మొట్టమొదటి చదువుకునే రోజులు వచ్చి రామకృష్ణ దగ్గర కూర్చుంటాడు. వాడు చూడటానికి అందంగా ఉంటాడు, 16 మంది డైరెక్ట్ డిసేబుల్స్లో ఆయన అక్కడు చూడటానికి అందంగా ఉంటాడు. ఏమంటే ఈ రోజు నీ అబ్బాయిని మిమ్మల్ని చూడటానికి వచ్చాడు, ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి అని, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. అలా కాదు, వాడి శరీరం ఎంత అందంగా ఉందో, వాడు మనసు కూడా అంత అందమైంది. పదిమందికి శరీరం అందంగా ఉన్న మనస్సు అగ్లీగా ఉంటుంది. శరీరం ఎర్రగా బుర్రగా ఉంటుంది, కానీ మనస్సు మటుకు అగ్లీగా ఉంటుంది. అలా కాదు, వీడి శరీరం ఎంత అందంగా ఉందో నువ్వు చెబుతున్నవాడు, ఆడి మనస్సు కూడా అంతే అందమైనది. మనిషి కూర్చోగానే ఆడి మనస్సు గురించి చదివివాడు. మీకు బలహీనతలు ఉన్నాయని తొందరపడకండి. మీరు చేసే ప్రయత్నం మీరు చేసుకోండి, ఆ బలహీనతలు ఉంది బయటకు రావటానికి. ఆ బలహీనతను నేను తినే ప్రయత్నం చేసి నేను తినటం మొదలు పెడతాను. రామకృష్ణుడు అంటాడు, ఆ బలహీనతలు నేను తింటాను కదా. అంటే ఎంత భారం మోసినా ఈశ్వరు, మనం భారం వేయాలి కానీ ఎంత భారం వేసినా మోయటానికి సిద్ధంగా ఉంటాడు ఈశ్వరుడు. తర్వాత ఇంకోటి, అశాంతి ఎందుకు వస్తుందంటే మనం ఏదైతే ఊహించుకుంటాం, ఆ ఊహించుకోవటంలో అశాంతి వస్తుంది, ఆ ఊహించుకోవటంలో భయం వస్తుంది, ఆ ఊహించుకోవటంలో దుఃఖం వస్తుంది. ఈశ్వరుడి మీద భారం వేసిన వాడికి ఏం ఊహలు ఉండవు, వాడికి ఏం సంకల్పాలు రావు. అంటే ఈశ్వరుని ఇష్టమే తన ఇష్టం, ఈశ్వరుని సంకల్పమే తన సంకల్పం. ప్రత్యేకంగా ఇక్కడ ఇండివిజువల్ అయి ఉండదు, ఫాల్స్ అయి ఉండదు. ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో ఒక సామెత ఉంది, ఆ శరణాగతి. వైష్ణవ సాంప్రదాయంలో నమ్మాళ్ళ వారని ఆళ్ళవార్లు ఉంటారు, విష్ణు భక్తులు ఆళ్ళవార్లు అంటారు తమిళనాడులో, శివభక్తులు నాయనాడులు అంటారు. అందులో నమ్మాళ్ళ వారు అని అంటాడు, ఓ పెరిమాళ్ళు ఓ పెరిమాళ్ళు. ఆ పెరిమాళ్ళని ప్రార్థించడం ఎందుకంటే వీళ్ళ బలహీనతలు బయటకు పోవటానికి. అది మన భగవంతుని ప్రార్థించడం ఎందుకంటే మన బలహీనతలు బయటకు పోవటానికి, మన బుద్ధిలో ఉన్న దోషాలు బయటకు పోవటానికి భగవంతుని ప్రార్థించటం. భగవంతుని ప్రార్థించినంతే భగవంతుని ధ్యానించినంతే, ధ్యానం చేయటం అంతకే, ప్రార్థించడానికి ఉపాసన అంటే అదే. ఆ ఉపాసనా బలం లేకుండా మోక్షం రాదు, ఆ ఉపాసనా బలం లేకుండా సత్యజ్ఞానం కలగదు. ఇతను అంటాడు, ఎవరు నమ్మాళ్ళ వారు అంటాడు, ఓ పెరిమాళ్ళు. పెరిమాళ్ళు అంటే పెద్దవారాడు, పెరిమాళ్ళు అంటే పెద్దవారాడు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు నాకంటే నీ వెళ్ళక తప్పటం లేదు, నీకెందుకు లక్షణం నాకు కూడా రావద్దు అంటాడు. ఇక్కడున్న ఐశ్వర్యాలు, అయోధ్యలో ఉన్న ఐశ్వర్యాలు, అయోధ్యలో ఉన్న భోగాలను వదులుకుని అడవులోకి ఎందుకంటాడు. అప్పుడు లక్ష్మణ్ అంటాడు, ఇక్కడ అయోధ్యలో భోగాలు ఉన్న మాట నిజమే, అయోధ్యలో ఐశ్వర్యాలు ఉన్న మాట నిజమే, కానీ నీ పాదాలు ఎక్కడ ఉండవు. నీ పాదాలు ఎక్కడ ఉండవు, నీ పాదాలు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానంటాడు. వాడికి మోక్షం రాక ఏం చేస్తుంది లక్ష్మణుడు అంటాడు. లక్ష్మణుడు ఏమంటాడు, అయోధ్యలో భోగాలు ఉన్న మాట నిజమే, ఐశ్వర్యాలు ఉన్న మాట నిజమే, కానీ నేను నాకు నీ పాదాలు కావాలి, నీ పాదాలు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పి అది అరణ్యవాసం చేస్తానని. ఈ మధ్యన ఒక ఆయన చనిపోయాడు మన ఈ మధ్యనే, మన భారతదేశంలో ప్రముఖుడు అతను. అతను ఎప్పుడో 10 ఏళ్ల కింద అమెరికా వెళ్ళాడు. అతను గంగానది అన్న కాశీ అన్న బాగా ఇష్టం, గంగానది అనే ఇష్టమే, కాశీ అన్న ఇష్టమే, బాగా ఇష్టం అతనికి. వాళ్ళు అమెరికా వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇక్కడ ఉండిపోండి, మీరు ఇక్కడ మీకు అన్ని వసతి చూస్తాం, మీకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా మేము చూస్తాం, ఇక్కడ ఒక హౌస్ తోటి కొంటాం, మీకు అన్న వస్త్రాలు ఏం మాతో పాటే మేము తినదే మీకు పెడతా ఉంటాం అని చెప్పి మాతో పాటు ఉండిపోమన్నారు వాళ్ళు అమెరికన్స్. ఆయన ఈ మధ్యనే చనిపోయాడు. అంటే అన్నాడు, అన్నీ బాగున్నాయి అమెరికాలో, నా కాశీ నా గంగా నది అమెరికా వస్తాడు, నా కాశీ అమెరికా వస్తుందే, నా గంగా నది అమెరికా వస్తుందే, రాదు అని చెప్పి అమెరికాలో కొడు నేను ఉండను. మీకున్న ఐఏఎస్ మీకున్న ఐశ్వర్యంలో నాకు లక్ష వంతు కూడా లేదు, అది నాకు తెలుసు. కానీ నా కాశీ ఇక్కడికి రాదు, నా గంగా నది ఇక్కడికి రాదు, అంచేది నేను అమెరికాలో కూడా ఉండను. నా కాశీని విడిచిపెట్టి నా గంగానదిని విడిచిపెట్టి నేను ఉండలేను. అమెరికాలో డాలర్లు ఎక్కువ ఉన్నాయని అక్కడ కాశీ ఎక్కడ వస్తుంది, అక్కడ గంగానది ఎక్కడికి వస్తుంది? మీకున్న ధనంలో నాకు లక్ష వంతు కూడా అది నాకు తెలుసు, మీకున్న ఐశ్వర్యంలో నాకు లక్ష వంతు లేదు. మీకేదో ఇక్కడ ఉందని నేనుంటే నా కాశీ నా గంగానది మాట ఏంటి? నా కాశీ ఇక్కడికి రాదు, నా గంగానది ఇక్కడ రాదు, అంచేది నేను అమెరికాలో ఉండను. అది ఇష్టం, అది ప్రేమ అంటే అది, ఆ డివోషన్. ఇక్కడ మనం ఏది చెప్తున్నా, నమ్మాల వారి గురించి చెప్తున్నాం. నమ్మాల వారు వాళ్ళు ఎక్కువ శరణాగతి భావన. నమ్మాల వైష్ణవులు నిలువు బొట్టు పెడతారు చూడండి, ఈ నిలువు బొట్టు విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ గణపతిని ఆరాధించే వాళ్ళని గాణాపత్యులు అంటారు, విష్ణువుని ఆరాధించే వాళ్ళు వైష్ణవులు అంటారు, శివుని ఆరాధించే వాళ్ళు శైవులు అంటారు. మనం స్మార్తులు, మనం అందరం స్మార్తులు అంటే మనకి అన్ని రూపాలను ఆరాధిస్తాం. అది ఇష్టదేవత ఉండొచ్చు, మనకి శివకేశవ భేదం లేదు. మనకి శివకేశవ భేదం లేదు. మనం ఎక్కువ అద్వైత సాంప్రదాయంలో ఉంటాం, అయితే అన్ని దేవతలను ఆరాధిస్తాం. మనకి ఇష్టదైవాన్ని, మనకి వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి, ఆ కృష్ణుళ్ళ ఆరోపణ చూస్తాం, రాముళ్ళ ఆరోపణ చూస్తాం, మీరే వెంకటేశ్వరుని చూస్తాం. అయితే మనకి ఇష్టదైవాన్ని అన్ని రూపాల్లో చూస్తాం. మన స్మార్తులు అంటారు. ప్రత్యేకంగా మనకి ఈ దేవతల మధ్యన భేదం లేదు. మనకి కొంతమంది గాణాపత్యులు ఉంటే గణపతిని ఆరాధిస్తారు, శైవులు ఉంటే శివుణ్ణి ఆరాధిస్తారు, వైష్ణవులు విష్ణువుని ఆరాధిస్తారు, పెరిమాళ్ళు పెరిమాళ్ళు అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు పెద్దవారని, పెరిమాళ్ళు అంటే పెద్దవారు పెద్దవారని. అతను నమ్మాళ్ళ వారు అంటాడు, అనేక జన్మల నుంచి నేను ఆరాధిస్తున్నాను. ఓ పెరిమాళ్ళు, ఓ పెరిమాళ్ళు, అనేక జన్మల నుంచి నేను ఆరాధిస్తున్నాను. ఒక్క జన్మ నుంచి కదా, అనేక జన్మల నుంచి నేను ఆరాధిస్తున్నాను పెరిమాళ్ళు. ఇంతకాలం ఏమనుకున్నానంటే నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను. ఇంతకాలం ఏమనుకున్నాను, నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసింది. నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏముంది తెలిసింది? నువ్వు ఉన్నావు, నేను లేనని. ఇది అద్వైతం, ఇది అమృతానుభవం, ఇది అమృత పదవి, ఇది అమృతానుభవం. ఇంకా వాడికి పునర్జన్మ లేదు. దట్ ఈజ్ ఈజ్ లాస్ట్ బర్త్ అని అమ్మాల వరకు అదే చివరి జన్మ. ఎప్పుడు తెలిసింది? నువ్వు వేరు నేను వేరు అనుకున్నాను, నాకు వేరు బుద్ధి పోలేదు. నువ్వు వేరనుకున్నాను, నేను వేరనుకున్నాను, ఈ ద్వైత బుద్ధి పోలేదు. నువ్వు వేరనుకున్నాను, నేను వేరనుకున్నాను. ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమని తెలిసింది? నేనంటే అసలు నేను ఉన్నది నువ్వే అని. ఉన్నది చైతన్యమే, ఉన్నది ఆత్మే, అవి జీవుడు అంటూ లేనని ఇప్పుడు తెలిసింది. జీవుడు అసలు పుట్టలేదు, జీవుడు లేడని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. అంతకుముందు జీవుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు అనుకున్నాను. అది జీవుడు అసలు పుట్టలేదనే సంగతి నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. అది శరణాగతి భావన. ఇదేంటది? సరెండర్, శరణాగతి భావన. మీకు శరణాగతి భావన, భక్తి భావన, ఉపాసన భావన, ప్రేమ భావన. అది ఇష్టమైతే ఆ మార్గంలో ప్రయాణం చేయొచ్చు, లేదా విచారణ మార్గంలో ప్రయాణం చేయొచ్చు. ఏ మార్గంలో మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా గమ్యం ఏంటంటే దేహమందు, శవమందు, శరీరమందు, ఈ మట్టి ముద్దయందు ఆత్మబుద్ధి పోవాలి. అది గమ్యం, సాధన యొక్క గమ్యం. అది మళ్ళీ ఈ మట్టి ముద్దకు పేరోటి పెడతారు, ఈ మట్టికి పేరు పెడతారు. మీకు అర్థమవుతుందే? ఈ మట్టి ముద్ద అనే ఇష్టం మనకి, ఆ పేరు అనే ఇష్టం. లోపల ఉన్న పరమాత్మను వదిలేశాం, ఆ చైతన్యాన్ని వదిలేశాం. ఆ చైతన్య భావం లేదు, పరమాత్మ భావం లేదు, ఈశ్వర భావం లేదు. ఎంచేపు ఈ పేరు రూపము, పేరు రూపానికి పరిమితం అయిపోయి ఉన్నాం. ఏదో ఒక పేరు, ఒక రూపం అంటే అందరికీ తల పేరు ఉంది, తల రూపం ఉంది, అక్కడ పరిమితం అయిపోయాం. ఆ పరిమితుల్లోంచి బయటికి రాలేకపోతున్నాం. ఎంతకాలం అయితే ఆ పరిమితుల్లోంచి బయటికి రాలేకపోయాము, అసలు పరిమితులు ఎలా ఉంటే తెలియని వస్తువు మనం గోచరించదు. కోటి జన్మలు ఇచ్చిన లిమిట్లెస్, పెర్మనెంట్, లిమిట్లెస్, సత్యం, ట్రూత్, జ్ఞానం, నాలెడ్జ్, అనంతం, ఆల్టర్వేటింగ్, లిమిట్లెస్. మనోదేహములకి పరిమితమైన మనం, మనోదేహములకు పరిమితమై ఉన్న మనం ఆ లిమిట్లెస్, అంతా వ్యాపించిన వస్తువు, లిమిట్లెస్గా ఉన్న వస్తువు, ఎండింగ్ అని ఎండి అసలు ముగింపు లేనంటూ వస్తువు. మనకి ఈ మనోదేహములకు ఎంతకాలం అయితే కట్టుబడి ఉంటామో అంతకాలాన్ని, ఈ లిమిట్స్, మనసుకి దేహానికి ఈ లిమిట్స్ ఎంతకాలం ఉంటాము, ఎన్ని జన్మలు అయితే ఇలా వెళ్ళిపోతాయంటే ఈ ప్రవాహం. ఆ లిమిట్ అసలు అద్దులు లేని వస్తువు, పరిమితులు లేని వస్తువు, అంతర వ్యాపించని వస్తువు మనకు అనుభవంలోకి రాదు, వచ్చే సమస్య లేదు. రామకృష్ణుడికి పాపం వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని కూర్చున్నారు కదా, ఆ ప్రేమ భావన, ఆ భక్తి భావన. ఏమోండి దేహభావన మేము పోగొట్టుకోగలమా? దేహభావన ఇటు చోల్తాంటే అటు వస్తుంది, అటు చోల్తాంటే ఇటు వస్తుంది. దేహభావన పట్ట పోవటం లేదు. ఆ దేహం సాధన చేస్తున్నాం, దేహం మనకి పోవటం లేదంటే నువ్వు అలా చేస్తూ ఉండు. నీ దేహభావం నేను తింటాను, నువ్వు చేయటం మానకు, నువ్వు చేయటం మానద్దు, నీ దేహభావం నేను తింటాను. నీ కృషిను మానకు ఫెయిల్ అవుతావేమో నేను. ఎందులోంచి అయితే ఏ దేహభావంలోంచి, ఏ శవభావంలోంచి, శవబుద్ధిలోంచి బయటకు రాలేకపోతున్నావు, నీ అప్పట్టు నువ్వు చెయ్యి, కానీ చివరికి వచ్చేవాడికి ఆ భావం నేను తింటాను. ఇక్కడ స్వామి చెబుతున్నారు, రమణ స్వామి చెబుతున్నారు, మనకు రెండున్నాయి, రెండు తలంపులు ఉన్నాయి, ఒకటి నేను, రెండు నాది. ఏమిటది? ఒకటి నేను, రెండు నాది. ఆ రెండు తలంపులు ఉన్నాయి, ఒకటి నేను, నాది, రెండు తల. దేవుడు ఉన్నాడో అది వదిలేయండి. దేవుడు ఉన్నాడో లేదా, చైతన్యం ఉందా లేదా, అసలు అమృత పదం అంటూ ఒకటి ఉందా లేదా, అది వదిలేయండి. అది ఉందో లేదో మనకు అర్థం అవటం, మన అంటే మన రీజన్కి అందటం లేదు, మన బుద్ధికి అందటం లేదు. అంటే మన యొక్క వివేకాన్ని, మన బుద్ధి సూక్ష్మత కూడా అందటం లేదు. అది ఉంది, లేదంటే ఉన్నాడా లేదంటే ఉన్నాడు, కానీ మనకి ఈ రెండు తెలుస్తున్నాయి. ఏ రెండు తెలుస్తున్నాయి? నేననే తలంపు తెలుస్తుంది, నాది అనే ఈ తలంపు. నీకు తెలుస్తుందంటే అది బయటికి రా, తెలియంది తెలుస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. నీకు తెలియంది ఎలాగ తెలియదు? నీకు ఈ రెండు తెలుస్తున్నాయి. నేను అనే తలం లోపల హృదయంలో భగవంతుడు చెప్తున్నాడు గీతలో, అందరి హృదయంలో నేను అంతర్యామిగా ఉన్నాను, అందరి హృదయంలో చైతన్యముగా ఉన్నాను, అందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నాను, అందరి హృదయంలో చైతన్యముగా ఉన్నాను, అందరిలో ఉన్నవాడిని నేనే, అందరిలోనే ఉన్నవాడిని నేనే, మీ డ్రైవర్ని నేనే, లోపల ఉన్నాను, పని చేస్తున్నాను, పని చేస్తున్నాను, ఉన్నాను, ఉండటమే కదా పని చేస్తున్నాను. మీ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాను, మీ దేహాన్ని ప్రార్థాన్ని పరిశీలించి ఆడిస్తున్నాను, ఉన్నాను. ఆ ఉన్నాడో ఉన్నాడు, కానీ ఉన్నాడో లేడని మనకి ఎప్పుడు ఏ రోజు కారోజు సందేహం పోయి తెలియని విషయం తెలియనట్టు వదిలేము. ఇక్కడ భగవాన్ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు దరిజ ఈశ్వర, దరిజ ఈశ్వర. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దరిజ ఈశ్వర, అది వదిలేయండి. పోనీ అనుభవం లేదు కాబట్టి లేడంటున్నాడు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు నేననేది తెలుస్తుంది, నాది అనేది తెలుస్తుంది. నేను అనేది, నేను అనేది ఒక తలంపు, నాది అనేది ఒక తలంపు, నేను అనేది ఒక భావన, నాది అనేది ఒక భావన. ఆ భావనలోంచి, ఆ తలంపుల్లోంచి, ఆ బలహీనతల్లోంచి నువ్వు బయటికి రా. ఆ ఉన్నది, అది నిజంగా ఉన్నది ఉందో లేదో నీకు అనుభవంలోకి వస్తుంది. నీకు తెలియంది, నీకు తెలియంది ఎలాగో తెలియదు, ఏదో కొన్ని తెలుస్తున్నాయి కదా, అందులోంచి బయటికి రా. ఏదైతే తెలియటం లేదు, తెలియటం లేదు అనుకుంటున్నా తెలియబడుతుంది. There is Ishvara. He is above dharma. He is above dharma. He is above merit. He is above demerit. He is above punya and papa. There is Ishvara. ఈశ్వరుడు ఉన్నాడు. పుణ్యానికి అతీతుడు, పాపానికి అతీతుడు, ధర్మానికి అతీతుడు. మనం కృష్ణుడి బొమ్మ చూస్తాం అనుకోండి, కృష్ణుని చూస్తాం అనుకోండి, ఆ దేహంలోనూ ఉన్నాడు అనుకుంటాం. అంతటా ఉన్నాడు, దేహంలో కూడా ఉన్నాడు. కానీ అంతటా ఉన్న కృష్ణుడిని చూడలేము. ఆ దేహంలో ఉన్న కృష్ణుడిని అక్కడనే చూడగలం. ఇప్పుడు కృష్ణుని ఎలా చూస్తున్నాం అనుకోండి మనం, ఆ కృష్ణుడు దేహంలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న కృష్ణుని మనం చూడలేము. ఆ దేహంలో ఉన్న కృష్ణుని అక్కడనే చూడగలం. మనం అనుకుని మనం చెప్పుకునే మాటలకి మీకు అర్థమవుతుందా? మన పుణ్యాలకి, మన పాపాలకి, మన ఇష్టాలకి, మన ఇష్టాలకి, పంచభూతాలకి, పంచకోశాలకి, ఈ చావులకి, పుట్టుకలకి, ఈ ప్రకృతికి, అన్నిటికీ అచేతంగా, అన్నిటికీ అచేతంగా ఒకడున్నాడు. ఇప్పుడు దేవుడు లేడని చెప్పేవాళ్ళు కూడా ధర్మం లేదని చెప్పరు. మీరు దేవుడు లేడని చెప్పేవాళ్ళు కూడా మీరు మంచిగా ఉండొద్దు అని ఎవరైనా చెప్తారా? ఇప్పుడు దేవుడు లేడని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ మీరు ధర్మంగా ఉన్న కన్నా, మంచిగా ఉన్న కన్నా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఒక్కడిని చూపించండి అలా మీరు ప్రపంచంలో, ఒక్కడినే. ఇక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ ఈ మీటింగ్లో 400 మంది కూర్చున్నారనుకోండి, దేవుడు లేడని చెప్పేవాళ్ళు అనేక మంది ఉండొచ్చు. కానీ ధర్మంగా మీరు ఉండకండి, మంచిగా ఉండకండి అని చెప్పేవాడు ఒకడున్నాడు ఇక్కడని. ఇది చెప్తున్నాను, ఈ మంచికి ఈ ధర్మానికి కూడా ఆయన అతీతుడు. ఇప్పుడు మీ ఇంట్లోనే దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఉండొచ్చు మీ ఇంట్లోనే. కానీ మీరు మంచిగా ఉండకండి అని చెప్పడు. మంచిగా ఉండకండి అని చెప్పు. దేవుడు లేడని చెప్పినా మీరు మంచిగానే ఉండండి అని చెప్తాడు, ధర్మంగానే ఉండని చెప్తాడు. అంటే ధర్మాన్ని వాడు అంగీకరిస్తున్నాడు, మంచిని అంగీకరిస్తున్నాడు, కానీ ఈశ్వరుని అంగీకరించలేకపోతున్నాడు. ఏం చేయాలి? ఈ మంచికి ధర్మానికి కూడా వాడు అతీతుడు. మనం చెప్పుకునే పుణ్యాలకి, పాపాలకి, ఈ బలాలకి, బలహీనతలకి, ఈ చావులకి, పుట్లకి, అన్నిటికీ అచేతుడు ఈశ్వరుడు. వాడే కృష్ణుడు, వాడే నారాయణుడు. మంచిగా ఇది భగవాన్ చెప్పింది, ఎవరిలో చూసినా నువ్వు ఆత్మనే చూస్తూ ఉంటావు, వాడు మనస్సును చూడకు. వాళ్ళని ఈశ్వరుని చూస్తాడు, నీకేం వికారాలు రావు. నువ్వు ఎవరిలో చూసినా వాళ్ళని ఈశ్వరుని, వాడు అంతర్యామి ఉన్నాడు కదా, అక్కడ అంతర్యామి ఉన్నాడు. ఈశ్వరుడు అంతర్యామిగా లేకుండా జంతు శరీరం కానీ మానవ శరీరం కానీ రాదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఈశ్వరుడు లోపల అంతర్యామిగా లేకుండా జంతు శరీరం కానీ మానవ శరీరం కానీ రాదు. అది ఏ శరీరం కూడా రాదు సృష్టిలోకి. గాంధీ గారు కూడా మనకు ఆదర్శం. స్వరాజ్యం 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 అన్నాడు, రాత్నం 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 అన్నాడు, కద్దరు 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 అన్నాడు, స్వాతంత్రం కోసం అందరూ జైలుకి వెళ్ళండి జైలుకి వెళ్ళండి అన్నాడు, దెబ్బలు తినండి దెబ్బలు తినండి దెబ్బలు తినడు, ప్రభుత్వం ఏదైనా అవమానాలు చేస్తే భరించండి అన్నాడు. ఇవన్నీ చెప్పాడు కదా, కద్దరు కట్టుకోండి అన్నాడు, కద్దరు టైపులు పెట్టుకోండి అన్నాడు, స్వరాజ్యం అన్నాడు. మీకు అర్థమవుతుంది? ఇంకో రాత్నం రాత్నం అన్నాడు, స్వతంత్రం స్వతంత్రం అన్నాడు, హరిజనులను ఉద్ధరించాలన్నాడు, బ్యాక్వర్డ్కి బీసీలను ఉద్ధరించాలన్నాడు, హరిజనులను ఉద్ధరించాలన్నాడు. గొడవ గొడవ, కానీ చనిపోయినప్పుడు మనకి ఈ గొడవ లేము లేవు. హే రామ్, హే రామ్, హే రామ్. ఇదంతా తంతు, ఏదో డ్యూటీగా చేశాడు. తన హృదయంలో ఉన్నది కద్దరు కాదు, తన హృదయంలో ఉన్నది రాముడు. కద్దరు గురించి ఆయన చెప్పిన మాట నిజమే, కానీ తన హృదయంలో ఉన్నది కద్దరు కాదు, తన హృదయంలో ఉన్నది రాముడు. అని చెప్పి అతన్ని ఇవో షార్ట్ డెడ్ అతన్ని చంపేసినప్పుడు కూడా, అతన్ని చంపేసినప్పుడు కూడా హే రామ్, హే రామ్, హే రామ్ అని మూడోసారి అన్నప్పుడు ప్రాణం పోయింది. రాముడే అన్నాడు, కానీ స్వతంత్రం స్వతంత్రం లేదు, కద్దర కద్దరం లేదు, బీసీలం లేదు, ఎస్సీలం లేదు, ఏది లేదు, ఇవన్నీ ఏమి లేదు. లోపల తీసుకెళ్ళే లోపల నారాయణుడే. బీసీ లేదు, బీసీలు లేరు, ఎస్సీలు లేరు, కద్దరం లేదు, స్వాతంత్రం లేదు, జాతి లేదు, కులం లేదు, మతం లేదు. రామ్, ఏ రామ్, ఏ రామ్, ఏ రామ్. అంటే వీడికి అన్ని డ్యూటీ చేశాడు తన వర్గంలో ఉన్న మటుకు రాముడే. రాబోయే ప్రవచనాలు సెప్టెంబర్ 1వ తేదీ ఐ భీమవరం, సెప్టెంబర్ 2వ తేదీ ఆకివేడు, సెప్టెంబర్ 10వ తేదీ మీ మీటింగ్లు చెప్తున్నాను, మీరు అందరు రాకండి. మీ ఇంటికాడి పనులు ఉంటే పనులు చేసుకోండి, కామే భగవాన్ దేకో. మీరు ఇంటికాడ పనులు ఉంటే పని విడిచిపెట్టుకుని రాకండి. మీరు పని ద్వారా కూడా భగవంతుని ఆరాధించవచ్చు. వీరికి ఇన్ఫర్మేషన్ చెబుతున్నాం. సెప్టెంబర్ 10వ తేదీ గోడిపాలెం, సెప్టెంబర్ 10వ తేదీ గోడిపాలెం, సెప్టెంబర్ 11వ తేదీ మాఘం, సెప్టెంబర్ 11వ తేదీ మాఘం. మాఘం అంటే ముమ్మిడి వరం దగ్గర, అంత దూరం మీరు రావద్దు. వీరికి ఇన్ఫర్మేషన్ చెబుతున్నాం అంతే. అవి రోజులు ఇన్ఫర్మేషన్ రోజులు. సెప్టెంబర్ 10 గోడిపాలెం, మీరు ఇక్కడికి రావచ్చు మీకు అవకాశం ఉంటే. ఐభీమవరం హాక్ వేడు కాబట్టి అంత దూరం రావద్దు, మీరు శ్రమపడి రావద్దు. 10వ తేదీ గోడిపాలెం, 11వ తేదీ మాఘం. భక్తులని మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరచడమైంది. సరే, జిన్నూరులో సెప్టెంబర్లో 23వ తేదీన జిన్నూరులో మీటింగ్ ఉండదు. జిన్నూరు మీటింగ్ అక్టోబర్ 1 పెట్టాం. జిన్నూరు మీటింగ్, జిన్నూరు రమణ కేంద్రంలో మీటింగు 1 అక్టోబర్. మేము ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవటం లేదు. ఎక్కడో ఏకాంతంగా ఉంటాం, శివుడితో అభిషేకం చేసి, శివుడిని కొంచెం అభిషేకం చేసి నమస్కారం పెట్టి పూజ చేసుకుని ఉంటాం. ఈ సంవత్సరమే కదా, ఇంకెప్పుడు బర్త్డే చేసుకో. మన అందరికీ బర్త్డే తెలుస్తుంది కానీ డెత్డే తెలియటం లేదు. అది సెప్టెంబర్ 23 ఒకవేళ మీకు తెలియక అలవాటుని బట్టి జిన్నూరులో మీటింగ్ ఉంటుందని మీరు రావద్దు. సెప్టెంబర్ 3 అక్టోబర్ 1 జిన్నూరులో మీటింగ్. అంటే మీరు సెప్టెంబర్ 23లో జిన్నూరు మీటింగ్ ఉంటుందని అలవాటును వస్తారని చెప్తున్నారు. సెప్టెంబర్ 23 జిన్నూరులో మీటింగ్ లేదు. ఆ రోజున బర్త్డే కార్యక్రమాలు ఏమి లేవు. ఈ సెప్టెంబర్లో ఈ 4 మీటింగులు, మీటింగ్ 10, 1 ఐభీమవరం, 2 ఆకివీడు, 10 గోడిపాలెం, 11 మాఘం. భక్తులైన మీకు అందరికీ సమాచారం తెలియపరచడమైంది. మీరందరూ ఆహ్వానితులు. మనందరూ అనుకుంటాం శివ పూజ చేయాలి, శివ పూజ చేయాలని. నోటితోడు చెప్పుకునేది శివ పూజ, ఆచరణలో చేసేది శివ పూజ. నోటితోడు చెప్పుకునేది ఏమో శివ పూజ, ఆచరణలో మనం చేసేది శివ పూజ. శవం గురించి చెప్తారు. ఒకడు జోళ్ళు తొడుక్కుంటున్నాడు అనుకోండి, మామూలుగా జోళ్ళు తొడుక్కుంటాం కదా మనం చచ్చిపోయాక మనం తొడుక్కున్న జోళ్ళుకున్న విలువ కూడా మన శవానికి ఉండదు. అట్లా ఎవడ శవాన్ని చూశాడు, మురిసిపోతున్నాడు. మన శరీరం చచ్చిపోయాక మనం ఏదో జోళ్ళు బూట్లు తొడుక్కుంటాం కదండి, మన జోళ్ళుకో బూట్లుకో ఉన్న విలువ కూడా మన శవానికి ఉండదు. అట్లండి ఇంట్లో పక్కన ఏడుస్తూ ఉంటారు, ఇంకో పక్కన తీసిపోను అంటారు. తీసిపోతే ఏం చేస్తారు వాళ్ళు కాఫీలు తాగాలి కదా. ఆ ఏడ్చి వాళ్ళు మరి చేతి నోరుతో మామూలుగా నోరుతో ఏడుస్తూ ఉంటారు, కళ్ళతో ఏడుస్తూ ఉంటారు, చేతితో ఇలా అంటూ ఉంటారు. అయ్యి వాళ్ళు తీసి ఆ శవాన్ని తీసుకుపోతే వాళ్ళు కాఫీ తాగాలి, అన్నం తినాలి కదా. వాళ్ళు మామూలుగా ఏడుస్తూ ఉంటారు, చేతితో ఇలా అంటారు, తీసిపోండి తీసిపోండి. ఆ జోడు మటుకు వాడు ఉపయోగించుకుంటారు, మనం చొడుక్కున్న జోడు ఎవడైనా ఉపయోగించుకుంటారు. అంటే మన జోడుకున్న విలువ కూడా మన శవానికి లేదు. ఆ ముక్కులోని గాలి బయటికి వెళ్ళిపోతే, ముక్కులోని గాలి బయటికి వెళ్ళిపోతే మనం తొడుక్కునే చెప్పులు జోడుకున్నంత విలువ మన శవానికి లేదు. ఆ జోడు దాచుకుంటారు, పనికి మనకు పనికి వస్తే మనం తొడుక్కోవచ్చు. శవాన్ని ఏం చేసుకుంటారు? ఇంకో గంట ఆలస్యం అయితే వాసన వాసన. ఆలస్యం కొద్ది శవానికి వాసన పెరిగిపోతుంది. ఒకవేళ శవాన్ని తీసుకెళ్తే మనకు ఇష్టం అయిపోయినా తీసిపోవాలి, వాసన భరించలేక. అంటే మన చెప్పులు చూడంత విలువ లేదు మన శరీరం. శాంతి 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 శాంతి. జీవితంలో మీరు ఒక్క మంచి పని కూడా ఒకవేళ చేయలేకపోయినా మనకు వందేళ్ళు వచ్చేసినాయి కదా అని మీరు మానక్కర్లే, చేస్తే వందేళ్ళు వచ్చినా ఒక మంచి పని చేస్తాం. అక్కడ ఎప్పటి వరకు మీకు ఈశ్వరుడి మీద విశ్వాసం రాకపోయినా మనకు 90 ఏళ్ళు వచ్చినా ఇంక ఇప్పుడు ఈశ్వరుని నమ్మటం ఎందుకని అనుకుని ఆలస్యంగా ఈశ్వరుని విశ్వాసం పెంచుకోండి. ఈశ్వరుడి పట్ల విశ్వాసం కానీ ఒక మంచి పని చేయాలన్న బుద్ధి కానీ అసలు రాకుండా ఉండటం కంటే ఆలస్యంగా వాడు రావటం మంచిది. మనకి సహృదయం సద్బుద్ధి అసలు రాకుండా ఉంటుంది కంటే లేటుగా వచ్చినా మంచిదే.